गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ श्री गुरुभ्यो नमः। ॐ श्री नान परमात्मने नमः।
थैंक यू कृष्णा। ओम श्री नान परमात्मने नमः। मन मल्ली मन अम्माजी गारु ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ తో వచ్చారండి నాన్నగారి సంకల్పంతో. అక్షరమణమాల నాన్నగారు అంటే భగవాన్ అక్షరమణమాల చాలా ప్రీతిగా రాస్తే అదే చదువుతూ ఉంటే భక్తులు వెనకాల రాసేవారట. గిరిప్రదక్షిణ చేస్తూ ద్విపదం చదువుతూ అలా వచ్చిన అక్షరమణమాల 108 స్టాంజాస్ అండి. భగవాను ఎంతో దయతో ఎంతో అనుగ్రహంతో ఎంతో దయతో పొందవలసింది ఆయన పొందేసి అరుణాచలేశ్వరుడు ఆయన వేరు కాదు, ఆయన అచలం ఈయన చలం. సో ఆయన చుట్టూ ఈయన తిరుగుతూ అరుణాచలేశ్వరుడు చుట్టూ భగవాన్ రమణుడు తిరుగుతూ జీవకోటికి అంటే మనకి ఎలా ప్రార్థన చెయ్యాలో కూడా తెలియదండి మన జీవులకి. సో జీవకోటికి ఆయన పొందవలసింది పొందేసిన మనకి ప్రేయర్ ప్రార్థన కూడా మనకి ఎలా చెయ్యాలో తెలియదు కాబట్టి మన శ్రేయస్సు మనకంట భగవంతుడికి ఎక్కువ తెలుసు కాబట్టి భగవంతుడే మనం ఎలా ప్రేయర్ చేస్తే ఆయన స్థితి మనం పొందుతామో ఎలా భగవంతుణ్ణి ప్రాధేయపడాలి ఎలా భగవంతుణ్ణి మనం కోరుకోవాలి అన్య చింతన కాకుండా అనన్య అంటే భగవంతుడి పట్ల అనంత్య చింతన ఉండడం కోసం ఆ ప్రార్థన కూడా బ్యూటిఫుల్గా అన్ని రకాలుగా అంటే జీవుణ్ణి సమూలంగా తీసేసే ప్రేయర్ అన్నమాట అక్షరమణమాల. అది అంటే ఇంకా అన్ని రుచులు ఉంటాయి అక్షరమణమాలలో. సో ఒక భక్తుడికి అంటే చిన్న లెవెల్ భక్తి నుంచి పరాభక్తి వరకు అందరు భక్తులకి అన్ని 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 లెవెల్స్ ఆఫ్ మైండ్స్ వాళ్ళకి కనెక్ట్ అవ్వడానికి భగవంతుడికి అద్భుతంగా అంటే అన్ని ఇవి ఉంటాయండి. జ్ఞానము భక్తి కర్మ అన్ని అన్ని ఇవి ఉంటాయి. అండ్ ప్రేయర్ అంటే ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రేయర్ అన్నమాట. అంటే ఒక భక్తుడు భగవంతుడిని ఎలా ఆరాధించాలి ఎలా కోరుకోవాలి. అండ్ మనకి నిజంగా ఒక్కొక్కసారి కష్టం వచ్చినప్పుడు ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు కూడా గాడ్ మీద తీర్చేసుకుంటూ ఉంటాం. అలా కూడా భగవంతుణ్ణి ఆయన వేడుకుంటున్నట్టుగా మన కోసం మనల్ని రిప్రజెంట్ చేస్తూ పాడి లాస్ట్ లో మాలను దయచేసి అరుణాచల రమణ నామాల దాల్చి ద్రోవు అరుణాచల అంటే ఈ గార్లెండ్ ఆఫ్ వర్డ్స్ అంటే ఫ్లవర్ గార్డెన్ బ్రైడ్ గ్రూమ్ కి ఎలా వేస్తామో అలా ఈ గార్లెండ్ ఆఫ్ వర్డ్స్ నేను నీకు అలంకరణగా వేస్తున్నాను ఇది స్వీకరించి అనుగ్రహించు అరుణాచల అని ఎండ్ చేస్తారనమాట. సో హౌ హీ మేడ్ దిస్ గార్లెండ్ అండ్ ద గార్లెండ్ ఆఫ్ బ్యూటిఫుల్ నాట్ జస్ట్ వర్డ్స్ వర్డ్స్ ఆఫ్ గ్రేస్ భగవాన్ ఎలాగా దాన్ని అల్లారు అనేది మన నాన్నగారు అంటే భగవాన్ అది చేసి మనకి గిఫ్ట్ గా ఇస్తే అది నాన్నగారు మనకి ఏం చేశారంటే ఒక్కొక్క ద్విపదని 3 గంటలు మీటింగ్స్ రూపంలో ప్రవచనాల రూపంలో చెప్పారండి. ఒక ద్విపద పట్టుకుంటే ఆపకుండా అనర్గళంగా 2.5-3 గంటలు ఉదాహరణలతో పాడుతూ మనల్ని మురిపిస్తూ ఆ ప్రేయర్ని ఇంకా ఎలాబొరేట్ గా చేసి అంటే విత్ మన డే టు డే లైఫ్ యాక్టివిటీస్ ఎగ్జాంపుల్స్ విత్ యాడెడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో కూడా దాన్ని మనకి అంటే ఇంకా ఎటు తిప్పి చూసినా ద్విపద గుర్తొస్తే నాన్నగారి మాటలు గుర్తొచ్చేలాగనమాట. అలా ఐ మీన్ వాళ్ళ కృషి అసలు యూ కాంట్ బిన్ ఇమాజిన్ అండి. మన ఊహకు అందనిది అంటే మనకు కనిపించేది చాలా తక్కువ, దాని వెనకాల అంటే భగవంతుడి ఉద్దేశం కానివ్వండి, ఒక జ్ఞాన సంకల్పం కానివ్వండి, ఎంత అపారమైన ప్రేమలో నుంచి వచ్చిందో అది అనేది బహుశా మనం ఆయన స్టేట్ పొందితే కానీ అది అండర్స్టాండింగ్కి రాదు. బట్ మన వంతు ప్రయత్నం మనం చేసి ఆ ప్రేయర్ని పట్టుకుని మనం దాన్ని అది చాంటింగ్ చేసుకుంటూ దాంట్లో రుచి మనం ఎంజాయ్ చేస్తూ మనం అటువైపు బెల్లబెల్లగా జారుకుంటూ వెళ్ళి మనం సంసారానికి మన ప్రపంచానికి దూరం అవుతూ వెళ్ళాలండి. అంటే ట్రూత్కి దగ్గర అవ్వాలి అంటే ప్రపంచానికి దూరం అవ్వాలి. సో దూరం అవ్వాలి అటు దగ్గర అవ్వాలి అంటే ఏం చింతన చేస్తే దగ్గర అవుతాం, ఈశ్వర చింతన చేస్తే దగ్గర అవుతాం. సో ఈశ్వర చింతన బ్యూటిఫుల్ గా అన్ని అన్ని విధాలుగా ప్రేయర్ ఎలా చేయాలనేది భగవాన్ అక్షరమణమాల రూపంలో చూపించి నారగాంధు దాన్ని ప్రవచనం రూపంలో దాన్ని విడమర్చి విడమర్చి చెప్తారు. సో రెండు కలిపి అంటే భగవాన్ పాడిన అక్షరమణమాల స్టాంజా విత్ ఉదాహరణలతో నాన్నగారు చెప్పిన సబ్జెక్టు అమ్మాజీ గారు ఆ వర్క్ ప్రాజెక్ట్ భగవాన్ చెప్పింది నాన్నగారు చెప్పింది సమన్వయం చేసుకుంటూ ఒక బుక్ చేద్దామని మొదలు పెట్టారండి. సో అందులో కొంత ఈరోజు కుదిరినంతా ఆంటీ మనకి ప్రజెంట్ చేస్తారు. సో అమ్మాజీ గారు స్టార్ట్ చేయండి ఆంటీ.
ఆత్మబంధువులందరికీ నమస్కారం అమ్మా. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. అమ్మా నాన్నగారు అక్షర మణమాల భగవాను రాస్తే మనకు నిజంగా భగవాన్ స్టాంజా చదువుకుంటా ఉంటే అందులో అంత ప్రీతి అందేది కాదేమో. నాన్నగారు ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని విశదీకరించి దాని అర్థాన్ని అంతరార్థాన్ని ఎంత చక్కగా విడమర్చి చెప్పారో దాన్ని బట్టి అక్షరమణమాల మీద మనందరికి ప్రీతి వచ్చేసింది. భగవంతుడిని భక్తుడు ఎలాగ ప్రేమించగలడు, అసలు ఏంటి భగవంతుడు ప్రేమిస్తే మనం ప్రేమించగలం కానీ మనం ఎంత చూడము. కానీ మనకి ఆ ప్రేమ రుచి చూపించడం కోసం భగవాన్ రాసిన ఆ అక్షర మణ మాలని నాన్నగారు ఇంత చక్కగా విశదీకరించారమ్మా. ఇది నాకు ఎప్పటి నుంచో చిన్న కోరికమ్మా. ఈ అక్షర మణమాల ఒక జీవితకాలం సాధనకు సరిపోతుంది. అట్లీస్ట్ ఇది ప్రాక్టీస్ చేస్తూ ప్రాణం వదిలేసినా సరిపోతుంది. ఇది సరిపోద్ది మన జీవితానికి. దీనికి సరిగ్గా అన్ని ఒక పుస్తకం లాగా మొత్తం దాని ద్విపదలతో పాటు అంతరార్థం దాని నాన్నగారు చెప్పిన అర్థం అంతరార్థం అంతా కలిపి ఒక బుక్లా చేయాలని ఒక చిన్న సంకల్పం నాన్నగారు ఇచ్చారు. అది ఇప్పటి నుంచో ఉందమ్మా నాన్నగారు. అది దాన్ని అంటే ఏది ఎప్పుడు జరగాలో ఎవ్రీథింగ్ విల్ బి హ్యాపీ ఇన్ ఇట్స్ ఓన్ టైం. అది ఇప్పటికి జరిగింది అనుకుంటున్నానమ్మా ఉషా. అది నేను మొదలెట్టాను జరుగుతానే ఉంది వరకు ఎన్ని నెలలు పడుతుందో తెలియదు నాకు. కానీ ఇప్పుడు కొంచెం నేను మళ్ళీ అమెరికా వెళ్ళబోయే ముందు ఒక్కసారి స్మరించుకుందామని మొదలెట్టానమ్మా. ఇది భగవాన్ చెప్తున్నా నాన్నగారు చెప్తున్నారమ్మా. ఇది పెళ్లినాటి మాల. మణమాల అంటే అక్షరమ్మ, మణమాల అంటే పెళ్లినాటి మాల అంటే. ఇది కానీ ఇక్కడ ఏంటి వైభవం, పెళ్లి కూతురు రమణస్వామి, పెళ్లి కొడుకు అరుణాచలేశ్వరుడు. మరి ఈ అక్షర పువ్వులతో చేశారనుకో చేసే మాల కాదు ఇది. ఈయన ఉపోద్ఘాతం చెప్తున్నారు నాన్నగారు. అసలు ఏంటి అక్షరమణమాల భగవాన్ రాయటానికి ఉపోద్ఘాతం ఏంటి, అసలు దీని బిహైండ్ రీజన్ ఏంటి అని చెప్పుకొచ్చారు నాన్నగారు. అందులో ఏం చెప్తున్నారమ్మా, ఈ అక్షర మణమాల అంటే ఇది పెళ్లినాటి మాల, ఇక్కడేమో పెళ్లి కూతురు రమణస్వామి, పెళ్లి కొడుకు ఆడు నాచలేశ్వరుడు, ఇది పువ్వులతో చేసిన మాల కాదంటున్నారు, ఇది అక్షరాలతో చేసిన మాల. అంటే ఈ మాల ఏంటి, వాడిపోదు, ఇది నశించేది కాదు, మళ్ళీ కలకాలం ఉంటుంది, చిరకాలం ఉంటుంది. అలాంటి మాల నేనేం చేస్తున్నాను, నీకు అక్షరాలతో చేసిన మాల నీ మెళ్ళో వేస్తున్నాను. అంటే వధువు వరుడికి మెళ్ళలో మాల వేస్తుంది కదా, ఆ మాల ఎలాంటి మాల వేస్తుందంట, ఇక్కడ క్షరం లేనిది, నాశనం లేని అక్షరాలతో కూర్చిన మాలని నీ మెళ్ళో వేస్తున్నాను. నువ్వేంచ వరుడు కూడా మరి తిరిగి మాల వెయ్యాలి కదా, నువ్వు మరి నువ్వెలాంటి మేడ వేస్తావు నా మెళ్ళో, నీ కరుణ నీ దయ అనే మాలని నా మెడలో వెయ్యయ్యా, నన్ను అనుగ్రహించవయ్యా అని ఈ అక్షర మనమాల్లో రమణ స్వామి అరుణాచలేశ్వరుడు గురించి చెప్పుకొచ్చారమ్మ. ఆయన ఎలా చెప్పారు అరుణాచలేశ్వరుడు గురించి, అనేక కోణాల్లో ఎన్నో కోణాల్లో వివరించారమ్మా ఆయన. అంటే అది ఈ మాల ఎవరి కోసం చేశారమ్మా, ఆయన కోసం కాదు, ఇది ఆయన కోసం కాదమ్మా, ఆయనకు అవసరం లేదమ్మా. ఎందుకు, ఈ జగత్తు జీవుడు ఈశ్వరుడు కల్పితమే అని చెప్పాడు రమణ స్వామి, అలాంటి ఆయనకి మాల అవసరమా, అక్షర మణమాలతో ఆయనకి పనుందా, ఈ అక్షర మణాలతో ఆయనకి ఏమన్నా పని ఏమీ లేదు. కానీ ఏం చేశాడమ్మా, ఇది మన కోసమే తయారు చేశాడమ్మా ఈ మాల. నాన్నగారు చెప్తున్నారు, ఉపోద్ఘాతం చెప్తూ ఈ మాటలు చెప్తున్నారు, ఈ మాల మన కోసం తయారు చేశారు, ఆయనకు అవసరమా, జగత్తు జీవుడు ఈశ్వరుడు ఈ మూడు కల్పితమే అన్నారు ఆయన. అలా చెప్పిన రమణ స్వామికి అక్షర మణమాలతో పనేంటి, మన జీవుల కోసం, మన బాగు చేసిన కోసం, మన కోసమే ఈ మాల తయారు చేశారు. మనందరికి కూడా పెళ్ళయిందంటమ్మా, కానీ నాన్నగారు అంటున్నారు మనకి దేంతో పెళ్ళయింది, ఈ కనిపించే ప్రపంచంతో, ఈ లోకంతో పెళ్ళయింది. మరి ఇది అలాంటి పెళ్ళా, కాదు, ఇది ఎలాంటి పెళ్ళి, ఇది డివైన్ మ్యారేజ్, ఆత్మతోటి పెళ్ళి. మరి ఏంటి, మనం ఎంతసేపు లోకాన్ని గురించే చింతిస్తే మనని, ఆ మన మనసు ఎప్పుడు లోకం గురించే చింతిస్తూ ఉంటుంది కదా, అలాంటి మన మనసుని అంటమ్మా ఆత్మ వైపు, భగవంతుడి వైపు, భగవంతుడి యొక్క సౌందర్యం వైపు మళ్లించడం కోసం అంట, అసలు మన జీవితంలో ఉదాత్తమైన జీవితం కోసం, ఉన్నతమైన జీవితం కోసం, ఆ జీవితంలో క్వాలిటీ పెంచడం కోసం, మనలందరినీ ఆత్మ వైపు మళ్లించడం కోసం ఆయన ఈ మాల తయారు చేశారంటమ్మా భగవాను. అంటే మనమేంటి, ఇప్పుడు దాకా ప్రపంచంతో పెళ్లి చేసుకున్నాం, కానీ ఈ భగవాన్ ఏమంటున్నారు, సత్యంతో, నిజంతో, ఆత్మతో పెళ్లి చేసుకోమంటున్నారమ్మా. ఆ పెళ్లి చేసుకోవటానికి ఎలాగా చెయ్యాలో కూడా ఆయన విశదీకరించారమ్మ ఇక్కడ అర్థంతో. అంటే ఇప్పుడు నువ్వు పెళ్ళి దేంతో చేసుకుంటావు, సత్యంతో, నిజంతో, ఆత్మతో పెళ్లి చేసుకోవాలి. మరి అది ఎక్కడుంది, అది ఎక్కడన్నా బయట ఉందా, అది ఎక్కడుంది, నీ హృదయంలోనే ఉంది అంటున్నారు. స్వర్గరాజ్యం నీ హృదయంలోనే ఉంది. మరి ఈ అరుణాచలం, నిజమైన అరుణాచలం మన హృదయంలోనే ఉంది, కానీ మన శరీరం మరణించేస్తుంది కానమ్మా, మన హృదయంలో ఉన్న వస్తువులకి మరణం లేదు కదా. మరి అది అసలు అలా, అది ఎట్లా తెలుస్తుందమ్మా మనకి, ఒక జ్ఞానిని ప్రేమించటం వల్ల, మరి ఆ జ్ఞాని జీవితం గురించి వినటం వల్ల. అప్పుడు ఏమవుతుంది మనకి, ఆ జ్ఞానం గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలని జిజ్ఞాసు వచ్చేస్తుందమ్మా. కనుక అందుకు నాన్నగారు ఏమంటున్నారు, మన స్నేహం ఎవరితో ఉండాలంట, మన అనుబంధం ఎవరితో ఉండాలంట, ఒక అవతార పురుషుడితోటో, ఒక జ్ఞానితోటో, ఒక మహాత్ముడితోటో ఉండాలంట. మనకు ఆ అనుబంధం ఉండటం వల్ల ఏంటంటే, మనం ఈ జ్ఞానం గురించి ఎక్కువ నేర్చుకుంటామంట మనం. ఎందుకు, ఈ జ్ఞానం అంటే మనకి అసలు దీని గురించి విలువ తెలియదు, జ్ఞానం యొక్క విలువ తెలియదు మనకి. కానీ ఒక మహాత్ముని, ఒక మహానుభావుడిని, ఒక జ్ఞాన్ని సందర్శించడం వల్ల మనకి ఆ జ్ఞానం గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాసు వచ్చేస్తాంటమ్మ. అసలు మరి కెరటాలు లేకుండా సముద్రం ఎలా ఉంటుందో, ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంట, అలాంటి ప్రశాంతతలకు మనం వెళ్ళిపోతామంటమ్మ తెలుసుకుంటే. ఒక జ్ఞానిని స్మరించడం వల్లనే అసలు మన హృదయంలో ఉన్న శాంతి సముద్రంలోకి మనం ప్రవేశించగలుగుతున్నాం కదా, ఆ ప్రవేశించటానికి కోసమే ఈ అక్షర మణమాలను తయారు చేశారమ్మా. ఎటువంటి ప్రశాంత స్థితి అది? సముద్రంలో కెరటాలు లేకపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంత స్థితిలోకి మనం వెళ్ళిపోవటం కోసం అంటమ్మా ఈ భగవాను మనకి అక్షరమణమాలను తయారు చేశారమ్మా. కానీ ఇది అక్షరమణమాలను చదివేటప్పుడు అమ్మ 108 ద్విపదల్ని ఊరికే చదివేయటం, అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు 108 చదివేయటం కాదమ్మా, అది యాంత్రికంగా చదవద్దు అంటున్నారు నాన్నగారు. దాన్ని అర్థం చేసుకోండి ఫస్ట్, మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవటం కూడా ఒక యోగం అంటున్నారు. అర్థం చేసుకోవటం వల్ల ఏమవుతుంది మనకి, దానిలో ఉన్న అర్థం అర్థమైనప్పుడు, దాన్ని మన మనసుకి పట్టినప్పుడు ఆచరించాలనే బుద్ధి కూడా కలుగుతుంది మనకి. అయితే ఎప్పుడైతే మనకి ఆత్మతో సంబంధం ఏర్పడుతుందో అప్పుడు ఏమవుతుందమ్మా, మనకి ఈ బాహ్యమైన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చేసినప్పటికీనంట, ఎన్ని కష్ట సుఖాలు రాని, ఎన్ని ఒడిదుడుకులు రాని, అవి మన మనసుకు తాకమంటమ్మా. అసలు ఎటువంటి స్థితి అమ్మా అది అంటే, అటువంటి స్థితిలోకి మనందరినీ పంపించడం కోసం, మనకు ఆ ఉన్నతమైన సుఖానికి మనల్ని చేర్చడం కోసం ఈ అక్షర మణమాలను తయారు చేశారంటమ్మా భగవాన్. నాన్నగారు ఉపోద్ఘాతం చెప్తూ ఈ మాటలు చెప్పారమ్మా. ఎందుకు చేశారు భగవాన్ అనే దానికి మనని ఏ స్థితిలో చేరితే మనం సత్యానికి దగ్గర అవుతామో, ఎటువంటి శాంతిలోకి వెళ్తామో, ఎటువంటి సుఖాన్ని చవి చూస్తామో, అలాంటి సుఖంలోకి అలాంటి ఆనందాన్ని మనం చవి చూడటానికి, మనని ఉన్నతమైన జీవితాన్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దటం కోసం ఈ అక్షర మనం తయారు చేశారంటమ్మా భగవాన్. ఇది చేస్తూ నాన్నగారు భగవాన్ ప్రార్థించాడు. మరి భగవాన్ అక్షర మణమాల తయారు చేసేటప్పుడు మనం ఏ పని చేసినా ముందు గణపతిని స్తుతించటం, మనం గణపతిని స్తుతించటం అనేది మనం ఇప్పుడు కాదమ్మా, మనకి ఇప్పటి నుంచో గణపతి సర్వ విఘ్నాలకు అధిపతి. ఆయన గనక ఆయన అనుగ్రహం ఉంటే దేనికి విఘ్నాలు కలగకుండా జరిగిపోతాయని భగవాన్ అంతటి ఆయనకు అవసరం లేదు, ఆయనకి అన్నీ అందేసి ఆ స్థితిలోకి అరుణాచలేశ్వరుడు ఆయన వేరు కాదు, ఆయన మనకి నేర్పించాలి కదా. మనం ఏదైనా మొదలు పెడుతున్నామంటే ఆ విఘ్నేశ్వర స్థుతితోనే మొదలు పెట్టాలి. ఇప్పుడు నేను అనుకున్న ఈ చిన్న సహకార్యానికి నాన్నగారు సహకారం చేస్తూ, భగవాన్ సహకారం తీసుకుంటూ, మరి ఆ సాక్షాత్ అరుణగిరీశ్వర వరాహమగు అక్షర మణమాలను అమరించుటకు కరుణాకరుండగు గణపతి వసగి కరమ భయకరము కాపాడుగాక అని భగవాను ఫస్ట్ తద్వంగా గణపతినే స్తుతిస్తున్నాడమ్మా. ఆయన ఏం చెప్తున్నాడంటే భగవాను విఘ్నేశ్వరుడితో ఏమంటున్నాడంటేనమ్మా, ఏమని ప్రార్థిస్తున్నారు నాన్నగారు చెప్తున్నారు, ఇది ఈయన మామూలు పెళ్లి కొడుకు కాదు, ఏదో మామూలు పెళ్లి కొడుకు అయితే బజార్లోకి వెళ్ళి ఒక 10 రూపాయలు 20 రూపాయలు తెచ్చి ఒక దండి వేసి ఇచ్చు. కానీ ఇక్కడ రమ్మన్ స్వామి ఏమంటున్నాడంటే, నేను మామూలు పెళ్లి కొడుకు కోసం తయారు చేయటం లేదు మాల, సాక్షాత్ అరుణాచలేశ్వరుడు అనే పెళ్లి కొడుకు దండ వేయటానికి నేను పూనుకున్నాను, ఈ మాల తయారు చేయటానికి పూనుకున్నాను. ఈ పెళ్లి కొడుకు మామూలు పెళ్లి కొడుకు కాదు, సాక్షాత్ పరమేశ్వరుడు. మరి మనం ఏంటి దేహాభిమానాన్ని ప్రేమిస్తున్నాము జీవుల్లో, మన మనసుని అభిమానిస్తున్న జీవుల్లో మనం, మన అహంకారం అంటే మనకి ఇష్టం, మన దేహాభిమానం మనకి ఇష్టం, మన మనసు మనకి ఇష్టం, అహంకారం మనకి ఇష్టం. అటువంటి జీవుణ్ణంట ఆత్మవైపు తిప్పటం కోసం, మన మనసును అంతర్ముఖం చేయటం కోసం అంటమ్మా, ఆత్మానుభవం కలిగించటం కోసం నేను ఒక దండం తయారు చేస్తున్నాను. ఈయనేంటి రమణ స్వామి విఘ్నేశ్వర స్వామికి చెప్తున్నాడమ్మా ఈ మాటలన్నీ. నేను ఈ జీవుడు ఈ జీవుళ్ళకి ఎంతసేపు అహంకారం తలుచుకోవటమే, మనసుతో అభిమానమే, దేహాభిమానము, మనసు మీద అభిమానము, అహంకారం ఇవన్నీ ఉన్నాయి, వీళ్ళందరినీ ఆత్మవైపు తిప్పటం కోసం, మహిళ అందరి జీవుల మనసును అంతర్ముఖం చేయటం కోసం, ఆత్మానుభవం కలిగించడం కోసం నేను ఒక దండం తయారు చేయటం పూనుకున్నానయ్యా. ఓ గణపతి, నేను ఇలాంటి సత్కార్యానికి పూనుకున్నాను, విఘ్నాలు రాకుండా చూసే స్వామి కదా నువ్వు, నన్ను ఈ దండ తయారు చేయడానికి మొట్టమొదటిగా నిన్ను ప్రార్థిస్తున్నాను. నేను నిన్ను ఈ దండ చేయాలంటే మొట్టమొదటిగా నేను నిన్నే ప్రార్థిస్తున్నాను కదా, ఈ పూని ఈ పని పూర్తయ్యేలాక నన్ను నువ్వే ఆశీర్వదించాలయ్యా అంటున్నారు. గణపతి ముందు గణపతిని కోరుకుంటున్నారమ్మ. గణపతిని కోరుకుంటూ అప్పుడు తన మాలని ప్రారంభించారంటమ్మ రమణ స్వామి. తన దండను అంటే ఆ పెళ్లినాటి మాలను అక్షర మన మాలను ప్రారంభించారంట రమణ స్వామి. ఇప్పుడు అదే అనుకున్న నేను కూడా స్వామి అక్షరమణ మాలని చేయగలి, అది నువ్వు సాక్షాత్ ఈశ్వరుడు కాబట్టి నువ్వు ఈ మాలని తయారు చేయగలిగావు. వీటి అర్థాన్ని గురువు గారు చిన్న చిన్న మాటలతో మాకు విశదీకరించటాన్ని కాబట్టి అవి అన్నీ ఒక పుస్తక రూపంలో వస్తే ఒక జీవిత కాలానికి మొత్తం సరిపోయే జ్ఞానం ఇందులో ఉంది. ఇవి ఒక భక్తుడు ఎలా జీవించాలి, ఎలా తరించాలి, వాడు భగవంతుని ఏమని అడగాలి, ఇందులో భగవంతుని అవసరమైతే శరణ్ అడిగాడు, అవసరమైతే పోట్లాడాడు, అవసరమైతే ఇంకెవరిని చూపించుకోగలము, ఆయన మీదే అన్ని చూపిస్తూ భగవంతుణ్ణి నిరంతరం ఇలా చేసేవాళ్ళకి ఎటువంటి స్థితి కలుగుతుందో ఈ అక్షర మండలంలో చెప్పుకొచ్చారమ్మ రమణ స్వామి. అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలింతు అరుణాచల. మరి ఎలా ఇది ఎలా స్మరించమంటున్నారంటే నాన్నగారు చెప్తున్నారమ్మా, రాత్రనక పగలనక అసలు గంటలు మరిచిపోయి రోజులు మరిచిపోయి ఇది అమావాస్య పౌర్ణమో తెలియకుండా నక్షత్రాలు కూడా మర్చిపోవాలంట, ఖగోళం మర్చిపోయంట, అసలు మన భూగోళం ఖగోళం అన్నీ మర్చిపోయి ఎవరైతే తమ ఇంద్రియాలని మనసుని అరుణాచలేశ్వరుడి స్మరణలో పెట్టుకుంటున్నారో వాళ్ళందరి యొక్క అహంకారం అంట మూలంతో సహా తీసివేసే స్వభావం నీకున్నది. చెప్తున్నారు భగవాన్ నాన్నగారు, భగవాన్ అరుణాచలేశ్వరుడితో చెప్తున్నాడమ్మా, ఇలా రాత్రనక పగలనక తన్ను తాను మర్చిపోయి అరుణాచల స్మరణలో నానబెట్టుకుంటున్నారో ఎవరైతే తమ ఇంద్రియాలని మనసుని అరుణాచల స్మరణలో నానబెట్టుకోవాలంటమ్మా. ఊరికే నాలుక చివరి నుంచి స్మరించటం కాదమ్మా, అది ఎలాచంట అసలు అన్నీ మర్చిపోయి రాత్రి పగలు ఏమో గంటలు గడిచిపోయి భగవాన్ వచ్చిన కొత్తరానికి గంటలు గడిచిపోయే అంట అలా కూర్చుండిపోయేవారు. ఆయన నిద్రలేసినప్పుడు ఎవరిన ఒక ముద్ద పెడితే అది తినేవారు, లేకపోతే లేదు. అంటే అసలు అంత అంత స్థితికి వెళ్ళలేకపోయినా మన మనసుని అంట నిరంతరం అరుణాచల స్మరణలో నానబెట్టుకుంటాముంటే అహంకారం అంట మూలంతో సహా తీసేసే స్వభావం ఈ అరుణాచలేశ్వరుడికి ఉన్నదంటమ్మా. ఎవరైతే అరుణాచల 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 అంటూ మరి మరి స్మరిస్తున్నారో మరి ఆ స్మరణలోనే జీవిస్తున్నారో మరి అంతేకాదమ్మా, ఆ స్మరణలో ఎవరికైతే ప్రాణం పోతుందో మరి స్మరణ జీవితాంతం స్మరణ చేస్తేనే ప్రాణ ప్రయాణ సమయంలో ఆ స్మరణ మనకు వస్తుంది. కాబట్టి ఎవరైతే నిన్ను నిరంతరం స్మరణ చేస్తున్నారో ఆ స్మరణలో ఎవరికైతే ప్రాణం పోతుందో వాళ్ళకి తప్పనిసరిగా మోక్షం వచ్చేస్తుంది అని భగవాన్ చెప్తున్నారంటమ్మా. భగవాను ఏమని చెప్తున్నారు, అరుణాచలేశ్వరుడు ఆజ్ఞ ఇదని చెప్తున్నారు. మళ్ళీ ఇది ఆయన నేను చెప్పటం లేదు, ఇది అరుణాచలేశ్వరుడు ఆజ్ఞ. ఆయన ఏమంటున్నాడు, నీ స్మరణ ఎలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా నువ్వు స్మరణ చేస్తే ఈ స్మరణ చేస్తూ నువ్వు ప్రాణం పోయినా నీకు తప్పనిసరిగా మోక్షం వస్తుంది అని చెప్తున్నారు. దీనికి ఏదో లాయర్ గారు అడగటం, దానికి భగవాన్ సమాధానం చెప్తారమ్మా. ఇది ఎంత సులభమా అన్నప్పుడు కూడా ఆయన ఏమంటారు, నువ్వు అరుణాచలాన్ని స్మరించి చూడు, అది ఇంత తేలిగ్గా వస్తుందా నువ్వు అడుగుతావేంటి, అది ఈశ్వరుడి ఆజ్ఞ. ఎవరైతే తిరువారూరులో జన్మిస్తున్నారో వాళ్ళకి మోక్షం వస్తుంది, ఎవరైతే కాశీలో మరణిస్తున్నారో వాళ్ళకి మోక్షం వస్తుంది, ఎవరైతే చిదంబరాన్ని దర్శిస్తున్నారో వాళ్ళకి మోక్షం వస్తుంది, అలాగే అరుణాచలాన్ని స్మరించినంత మాత్రమే మోక్షం వస్తుందని సాక్షాత్ యశ్వడు చెప్తున్నాడు. అయ్యా అడగటాక నువ్వెవరివి అంటున్నాడు. అసలు నువ్వు అరుణాచలాన్ని స్మరించి చూడు, మరి ఏం సాధన చేయకుండా ఏంటి అడుగుతున్నావు నన్ను, స్మరణ చేయకుండా నువ్వు కాలు కదపకుండా చేయి కదపకుండా ఏది సాధన చేయకుండా నువ్వు ప్రశ్నించడం ఏంటి నన్ను, ముందు నువ్వు స్మరించు, నువ్వు సాధన చెయ్యి అప్పుడు చూడు ఆ వైభవం ఏంటో నీకు తెలుస్తుంది అంటూ మళ్ళీ అంటున్నారు, నువ్వు స్మరించాలంటే ఎవరబ్బ సొమ్మయ్యా ఇది, నువ్వు స్మరించగలవా, మరి స్మరించడం అంత ఈజీనా? మరి నువ్వు స్మరించగలవా? ఏంటి నువ్వు తెల్లారులేస్తే నువ్వు నీ రాగద్వేషాల్లో కొట్టుకుపోతా ఉంటావు. మరి నువ్వు ఎలా స్మరిస్తావయ్యా? నీ దేహాన్ని మర్చిపోయి, నీ అహంకారాన్ని మర్చిపోయి, నీ రూపనామాల్ని మర్చిపోయి, నీ గౌరవాలు అగౌరవాలు మర్చిపోయి, నీ గొప్పల్ని కీర్తిని మర్చిపోయి నిరంతరం అరుణాచలం స్మరించగలవా? నువ్వు అది స్మరించాలంటే ఏంటి తెలుసా? నిజమైన అరుణాచలం నీ హృదయంలోనే ఉంది అని నువ్వు ఎప్పుడు అర్థమవుద్ది నీకు? అరుణాచలేశ్వడు యొక్క కృప నీ మీద పడితే అప్పుడు నీకు హృదయంలో ఉన్న అరుణాచలేశ్వడి మీద నీకు స్మరణ చేయాలని బుద్ధి కలుగుతుంది నీకు. అంతేగాని అది నువ్వేదో అనుకుంటున్నావేమో, నేను స్మరించేస్తున్నాను, నేను స్మరించేస్తున్నాను, అరుణాచలేశ్వర అరుణాచల అరుణాచల అనేసుకుంటున్నాను, రోజు 100 సార్లు అనుకుంటున్నాను, 108 సార్లు అనుకుంటున్నాను, 1000 సార్లు అనుకుంటున్నాను అనుకున్నావేమో. అదేది కాదయ్యా, నువ్వు ఎలా స్మరించాలి? నీవు గంటలు మర్చిపోయి, నీ రోజులు మర్చిపోయి, నీ మనసును మర్చిపోయి, నీ దేహాన్ని మర్చిపోయి, నీ అహంకారాన్ని మర్చిపోయి నువ్వు స్మరిస్తా ఉంటే నీకు మోక్షం వచ్చి తీరుతుంది అయ్యా. అందు నువ్వు హృదయపూర్వకంగా ప్రీతిపరంగా స్మరించు. మరి కపటం లేకుండా స్మరించాలి నువ్వు. అప్పుడు అహంకారాన్ని నిర్మూలిస్తాడయ్యా అరుణాచలేశ్వరుడు. ఆయన ఏమంటున్నాడు? నిన్న ప్రాణాయామం చేయమంటున్నాడా? డబ్బులు ఏమన్నా ఖర్చు పెట్టమంటున్నాడా? యజ్ఞాలు దానాలు చేయమంటున్నాడా? లేదు. ఏమంటున్నాడు? కేవలం నన్ను స్మరిస్తే చాలు అంటున్నాడు. అంటే అరుణాచలం స్మరిస్తూ ఉంటే మనకు తెలియకుండా ఆయనంట మన అహంకారాన్ని కాల్చేసి బూడిద చేసేస్తాడంటమ్మా. అంటే మనకేది మంచిదో మనకేం తెలుసు? మనకి కానీ మనలో ఉన్న పరమేశ్వరుడికి తెలుసు, మనలో ఉన్న అరుణాచలేశ్వరుడికి తెలుసు. నాకేది మంచిదో, నా అహంకారం ఏం మంచిదని నాకు తెలియదు. కానీ నా అహంకారం పోవడం మంచిదని ఆయనకి తెలుసు. నా అహంకారం అంటే నాకు ఇష్టం, నేను ఎలా తీసేసుకుంటాను నా అహంకారాన్ని. కానీ ఆయనకి తెలుసు. ఏం తెలుసు? నీ అహంకారం పోతే నువ్వు బాగుపడతావని ఆయనకి తెలుసు. సో నీ అహంకారం, ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే నేనేమి రికమెండేషన్ చేయటం లేదయ్యా, కానీ ఈ అహంకారాన్ని నాశనం చేసేది నీ వృత్తి ధర్మం అయ్యా, ఇది నీ ధర్మం. ఎవరైతే అరుణాచలం అంటూ ఆడి బుద్ధిని శక్తిని ఆడి మనస వాచ కర్మణ కేంద్రీకరించి నిన్ను స్మరిస్తున్నారో వారి అహంకారాన్ని సమూలంగా నాశనం చేస్తావయ్యా అంటున్నారమ్మ భగవాను. అంటే మనందరం స్మరణ ఎలా ఉండాలో చెప్తున్నారమ్మ ఇక్కడ. ఇలా స్మరణ చేస్తే మోక్షం వచ్చి తీరుతుంది అని చెప్పి భగవాను మనకి ఘంటాపదంగా చెప్తున్నారు ఈ మాట. మనం చేయగలిగే సాధన అంటే ఇదే, మన స్మరణ ఎలా ఉండాలో చెప్తున్నారు ఆయన. తర్వాత రెండోదాన్ని ఎలా అంటున్నారు? అలగు సుందరముల వలె చేరి నేను నీవు ఉందం అభిన్నమై అరుణాచల. ఏమంటున్నాడమ్ ఇక్కడ? అలగు అంటే అందమే, సుందరం అన్నా అందమే, రెండు కూడా ఏం చేస్తున్నాయి? ఒకే భావన సూచిస్తున్నాయమ్మ. అలగవన్నా సుందరం అన్నా అందమే అంటే రెండు ఒకే భావన సూచిస్తున్నాయి. నేను నువ్వు వేరుగా కనపడుతున్నావు, కానీ సహజంగా ఏంటి, మన ఇద్దరం నిజస్వరూపంగానే ఉన్నాం. మరి కన్నులు రెండైనా చూసే వస్తువు ఒక్కటే కదా. మరి అరుణాచల నీవన్నా ఆ సత్య స్వరూపండి, మరి నేనన్నా కూడా ఆ సత్య స్వరూపమే కదా. అంటే నేనంటే ఏ నేను? ఈ దేహాతిబుద్ధి కాకుండా నాలోనున్న నేను, నిజమైన నేను కూడా సత్య స్వరూపమే కదా. మరి అరుణాచల నీవన్నా సత్య స్వరూపమే, నేనన్నా కూడా సత్య స్వరూపమే. అందుకే నేను నువ్వు వేరు అనే భావం లేకుండా అభిన్నంగా మన ఇద్దరం కలిసిపోయి ఏకంగా ఉన్నావు అరుణాచల అడుగుతున్నాడమ్మ ఇక్కడ. పెళ్లి కూతురు అడుగుతుందమ్మ పెళ్లి కొడుకుని. అలా ఉన్నాం మనం, నాకు వేరే ఎగ్జిస్టెన్స్ ఏం అవసరం లేదు. మామూలుగా భౌతికమైన మ్యారేజ్లో వరుడికి వధువుకి వేరు వేరు ఎగ్జిస్టెన్స్లు ఉంటాయి. ఎవరి అవయవరు ఎవరి అభిప్రాయాలు ఆడవి, ఎవరి మరి ఒకరి అభిప్రాయం ఒకరు గౌరవించుకోవాలి, ఎన్ని ఎవరి అకౌంట్లు ఆడయని నవ్వేవారు నాన్నగారు. కానీ ఇదేంటమ్మా డివైన్ మ్యారేజ్? నువ్వు బాహ్యమైన పెళ్ళిలో అయితే వాళ్ళిద్దరు సపరేట్ ఎగ్జిస్టెన్స్ అడుగుతున్నారు, కానీ ఈ రమణస్వామిని పెళ్లి కూతురు ఏమడుగుతుందమ్మా? నన్ను వేరు భావంతో చూడబాకు. నన్ను నీ దానిగా చేసుకో, చేసుకుని ఏం చేస్తావు, మన ఇద్దరము ఒక్కటే అనే అభిన్న భావంతో జీవించేటట్టుగా చేయమని కోరుకుంటున్నామ్మా. అంటే భక్తుడు భగవంతుణ్ణి, నీకు వరుడు వధువని నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా కానీ భగవంతుడిని భక్తుడు ఏమని కోరుకోవాలమ్మా? నాకంటూ ఏమీ లేదు సపరేట్ ఎగ్జిస్టెన్స్. ఈ ప్రపంచంలో ఉన్నది నీ ఒక్కడివే, ఉన్నది నీ ఒక్కడివే అయినప్పుడు నేను ఉన్నాననుకున్నది అబద్ధం. అంటే నాకు అసలు సపరేట్ ఎగ్జిస్టెన్స్ లేదు, కానీ ఉందని నేను అనుకుంటున్నా నా అజ్ఞానం వలన. నువ్వేం చేస్తావు, నా అజ్ఞానాన్ని తీసేసి ఆ భిన్న భావాన్ని తీసేసి మనం ఇద్దరం ఒక్కటిగా అభిన్న భావంతో ఉండాలని కోరుకుంటున్నాడమ్మా భక్తుడు ఇక్కడ. అక్కడ మళ్ళీ భగవాను తన తల్లిదండ్రులైన అలగమ్మ సుందరమ్మలను కూడా కలిపెట్టుకుంటున్నాడమ్మా. ఎందుకంటే మరి ఏ జ్ఞాని అయినా ఎక్కడైనా ఆయన తల్లిదండ్రులని స్మరించుకోవటం అనేది అంటే చిన్న స్మరణ చేసుకున్నాడు ఆయన. వాళ్ళ అన్యోన్యతగా ఉంది కదమ్మా అరుణాచలేశ్వరుడు చెప్పుకుంటున్నాడు, మా అమ్మా నాన్న ఎంత అన్యోన్యంగా ఉన్నారో, ఎంత అన్యోన్యంగా ఉంచి అలాగా నువ్వు కూడా నేను కూడా వేరుభావం లేకుండా ఐక్యమైపోదాం అరుణాచల అంటున్నాడు అమ్మ రమణ స్వామి ఇక్కడ. అంటే ఇక్కడేంటి, మనం 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 మన అహంభావం నశిస్తేనే కానీ మనకి అభిన్న భావన రాదు కదా. మరి అంటే నాకు నేను అనే భావన, నేను వేరుగా నీకంటే వేరుగా ఉన్నాను అనే భావన నాకు వస్తే నాకు భిన్న భావన వచ్చేస్తుంది. కానీ నువ్వేం చేస్తున్నా, నా అహంభావన నా సమూలంగా నశింపజేసేసి ఆ భిన్న భావన తీసుకొచ్చేవయ్యా. అంటే ఇప్పుడు ఏంటి, జీవుల్లో ఉన్న మన అహంకారాన్ని ఏంటమ్మా, మనలో ఉన్న అహంకారం ఏంటి, నేనే కదా, ఆ నేనే, నేను నేను అంటే ఈ దేహాత్మ బుద్ధో ఈ మనసు ఇవన్నిటిని మనం నేను అనుకుంటున్నాం కదా. ఈ నేను నే అహంకారాన్ని నశింపచేసి ఆ భిన్న భావాన్ని పోగొట్టమంటున్నాడమ్మా ఇక్కడ రమణ స్వామి అనే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుని. అంటే మనం కూడా భక్తుడు ఏమడుగుతున్నాడు ఇక్కడ భగవంతుణ్ణి, నువ్వు ఉన్నవాడి నువ్వు ఒక్కడవే, నాదేదో నాకేదో అవి అజ్ఞానంతో నేనున్నానని అనుకుంటున్నానే, నాకు తెలియకపోవచ్చు కానీ నీకు తెలుసు కదా. మరి నువ్వేం చేస్తావు, నాకున్న ఆ భేద బుద్ధిని పోగొట్టే. అప్పుడు ఆ భేద బుద్ధి పోతే ఉన్నది ఒక్కటంటే ఒక్కటే కదా, అది అభిన్న భావనే కదా. మరి మరి మన జీవించి అదే కదా ఉండవలసిన లక్షణం. ఆ లక్షణం ఉన్నప్పుడు భగవంతుడు ఇంకా వదిలేస్తాడా అంటున్నారు ఆయన. అలాగే లోదూరి లాగి నీలో గుహను చేరగా అమరించితేముకో అరుణాచల. ఏంటయ్యా, నువ్వు నా లోపలికి ఎలా దూరావు, నువ్వు నా లోపల నువ్వు దూరిపోయావు కదా. నేనేదో తిరుచూరులో ఉన్నాను, ఏదో చిన్నపిల్లాడిని అందరితో పాటు చదువుకుంటున్నాను ఆడుకుంటున్నాను, మరి అలాంటి నాలుగు నువ్వు ఎలా వచ్చావయ్యా, ఎప్పుడు వచ్చావో నాకు తెలియదు. అసలు నాకు మోక్షం అని కానీ, నువ్వు అరుణాచలేశ్వరుడు ఒకడు ఉన్నాడని కానీ, నాకు మోక్షం అని కానీ జ్ఞానం అని కానీ నాకేమీ తెలియవయ్యా. అలాంటి వాడిని నాకు తెలియకుండా నాలో ఎలా దూరావయ్యా, నాన్నగారు చెప్పటం నాకు కొంపం ముంచేసావు కదయ్యా. ఓ అరుణాచల, నేను అందరి వంటి వాడినే కదా, నాలో ఏ ప్రత్యేకత ఉంది, నాకు తెలియకుండానే నాలో దూరిపోయి నా కొంప పడగొట్టేసావేంటి, నన్ను బయటికి లాగేశావు, ఏదో నా బాధలతో నా కష్ట సుఖాలతో నా రాయక ద్వేషాలతో నేను ఉంటున్నాను. మరి అంతే కదా మనందరం, ఏదో మనం మనమే మన కష్ట సుఖాలతో మన రాయక ద్వేషాలతో ఏదో ఇదే నాది అనుకుంటూ, ఇది అంతా నాదే అనుకుంటూ, నేను సంపాదించుకున్నది, నేను కష్టపడింది, నేనేదో నాకేదో కష్టపడుతున్నాను, నాకే కొంత మీద ప్రేమ కొంత మీద ద్వేషం, ఇవన్నీ వీటితో ఎలాగో ఉంటున్నాం. అలాంటి వాడిని నాకు తెలియకుండా ఏం చేసావు, నా ఇంట్లోంచి నన్ను లాగేశావు. నేను అందరిలాంటి వాడినే, నీకు ఎప్పుడన్నా దండాలు పెట్టానా, దండలేసానా, నీ గురించి అని ఉపన్యాసాలు చెప్పానా, ఏం చేశాను, నీ గురించి అని రచన చేశానా, మరి నన్ను ఎందుకు అనుగ్రహించావయ్యా నాకు తెలియదు, నన్ను ఏం చేసావు, నా ఇంట్లోంచి బయటికి లాగేశావు, అంటే నా రాగద్వేషాల నుంచి నా అర్షడ్ వర్గాల్లోంచి నన్ను బయటికి లాగేశావు. లాగేసి ఏం చేసావు, నన్ను రోడ్డు మీద వదిలేయలేదయ్యా, నీ హృదయ గుహలోకి నన్ను పంపించేశావు. ఎంత దయ చూపించావయ్యా అరుణాచల, ఎంత పని చేసావయ్యా అరుణాచల అంటున్నాడండి ఆయన. అంటే అసలు చూడండి, లోపల మన హృదయంలో ఎంత పవిత్రత ఉంటే భగవంతుడు మనకి తెలియకుండానే మనలో ప్రవేశించి మనల్ని ఆయన ఆడిగా చేసేసుకుంటాడయ్యా. మళ్ళీ తీసుకుని ఏం చేస్తున్నాడు, నన్ను నువ్వు ప్రకృతిలో వదిలేసే వదిలేదయ్యా. ఈ జనన మరణ ప్రవాహం నుంచి ఈ సంసార చక్రంలో పడిపోకుండా ఏం చేసావంటే, నీలో గుహం చేర్చి, నీ గుహలోకి అంటే నీ హృదయంలోకి, నీ అంతఃకరణలోకి, నీ అంతఃకరణ నాకు ఇచ్చేసావు, నీ హృదయ గుహలోకి నన్ను చేర్చేసుకున్నావు, నీ రూపాన్ని నాకు ఇచ్చేసావు, నన్ను బయటికి లాగి వదిలేదయ్యా, నీ హృదయంలోకి నన్ను చేర్చేసుకున్నావు. మనమైనా అంతేనండి, మనం మనని కనుక మనం మర్చిపోయి, మనని మనం మర్చిపోతే ఆ అరుణాచార్యుడు మన ఆయన హృదయంలోకి తీసేసుకుని ఆయన హృదయాన్ని మనకి ఇచ్చేస్తాడు కదండి. ఎలా చేశాడు మళ్ళీ అంటున్నారు ఈయన, నీ అంతటి వాణి చేసేసావయ్యా, నీ అంతటి వాణి చేసేసావు, కానీ నాకు నువ్వు ఉపకారం చేస్తున్నావు అని కూడా నాకు తెలియకుండా నువ్వు చేసేసావు. అసలు నాకు ఈ ఇదంతా చేసేటప్పుడు నాకు ఎంతో కొంత బాధ ఉండాలి కదా, కానీ నన్ను ఏంటి బాధలు కూడా లేకుండా నన్ను మోక్ష సామ్రాజ్యానికి ఆధిపత్యం చేసేసావు, ఎంతో ఉపకారం చేసేసావంటయ్యా, అసలు నేను నీకేం చేశాను, నేను నీకేమీ చేయలేకపోయినా నాకు ఆత్మస్థితిని కలిగించేసావేంటి, మాకు చాలా ఉదాత్తమైన స్థితిని కలిగించావు అరుణాచల, ఏంటి ప్రతి మనిషి అసూయతో కక్షలతో కార్పణ్యతలతో కాలిపోతుంటారు ఈ రోజుల్లో, ఈ సమాజంలో ఎలా ఉన్నాయి, సమాజంలో అందరు ఎలా ఉన్నారు, అందరూ అసూయలతోనూ కక్షలతోనూ కార్పణ్యాలతోనూ అందరూ వాటితోనే కలిసిపోతున్నారు ఈ కలియుగంలో. అలాంటి కలియుగంలో నువ్వేం చేసావు, నన్ను నీ వాడిగా చేసుకుని నన్ను అందరం ఎక్కిచ్చేసావయ్యా, ఇదంతా ఎలా జరిగింది, నువ్వు నన్ను స్మరించావు కాబట్టి నేను నిన్ను స్మరించగలిగాను అంటున్నాడు ఈయన. నేను నిన్ను స్మరించలేదు, నాకంత శక్తి ఎక్కడుంది, అసలు నువ్వు నాకే తెలియదు, అసలు నాకు జ్ఞానం ఉంటుందని తెలియదు, నాకు భగవంతుడు అంటే తెలియదు, అంటే భగవంతుడు అంటే అరుణాచలేశ్వరుడు ఇట్లాగా నాకు జ్ఞానానికి అర్హులు చేస్తాడని, కానీ నాకు ఈ జన్మ పరంపరలను తప్పిస్తావు, ఇవన్నీ తప్పించుకోవాలి కానీ అసలు ఈ విషయాలు ఏమీ నాకు తెలియదు కదా, నిన్నేమి స్మరించకుండానే నువ్వే నన్ను స్మరించేటట్టు చేసేసావు, నువ్వే నన్ను స్మరించి ఏం చేసావు, నేను స్మరించేటట్టు నువ్వే చేసావు, ఇంకప్పుడు నిన్ను స్మరించకుండా ఉండగలుగుతానా, ఎలా నువ్వుగా నువ్వే నన్ను లోపలికి తీసుకుని నన్ను ప్రేమిస్తే ఆ ప్రేమలో కరిగిపోకుండా నేను ఉంటానా, నీ హృదయ గుహలో నన్ను చేర్చుకున్నావు కదా అరుణాచల, మరి అప్పుడు అంత వెలుగులోకి చేర్చుకున్నా అనంత అనుభవం ఇచ్చావు కదా, ఇదంతా చేసావు కదా అరుణాచల అంటున్నాడు రమణ స్వామి. కానండి ఈశ్వరుడు తెలుసు కదా, ఎవరు ఈశ్వర కోటి వాళ్ళు, ఎవరు ఈశ్వరానుగ్రహంతో మంచి మంచి, ఇప్పుడు ఈశ్వరానుగ్రహంతో భగవంతుడు భూమి మీదకి వస్తారండి కొంతమంది, కొంతమంది కారణ జన్మలు వాళ్ళు ఈశ్వర కోటి వాళ్ళు, వాళ్ళు వస్తే వాళ్ళకి తెలియదండి, కానీ పరమాత్మకి తెలుసు కదా, వాళ్ళు ఎప్పుడు అనుకోరు నేనేదో గొప్పవాడినని కానీ నేనేదో మంచి చేశానని కానీ ఎప్పుడు చెప్పుకోరు. నాన్నగారు కూడా మన అలాగే తీసుకున్నారు కదండి, రామకృష్ణుడు ఏంటి నాన్నగారేంటి, మరి ఇలా తీసుకున్న వాళ్ళే కదా అందరిని, మన వాళ్ళు స్మరించారు కాబట్టి మనం స్మరించగలిగామండి, ఇక్కడ మన గొప్పతనం ఎక్కడ ఏడ్చింది, మనకు అసలు తెలుసా, అసలు మనకు ఇలా ఏం చేయాలి, మనకి ఏమి తెలియదు, మనకి అసలు జన్మరాహిత్యం అంటే ఏంటో తెలియదు, జన్మ పరంపరలో కొట్టుకుపోవటం తప్పించి ఎన్ని జన్మలు ఇలా కొట్టుకుపోయామో మనకు తెలియదు. నాన్నగారు ఈ మాట చెప్తూ రామకృష్ణుడి గురించి వివేకానందుడి గురించి ఓ మాట చెప్పారంటే ఎంత అందంగా చెప్పారంటే ఆ మాట అండి. మరంట నాన్నగారి దగ్గరికి నాన్నగారు చెప్తారు రామకృష్ణుడి దగ్గరికి అంటండి, వివేకానందుడు తెలిసిన వాళ్ళు వచ్చేవాళ్ళు అంట, ఎవరన్నా వస్తే వాళ్ళని అడిగేవారంట, అయ్యా ఒక్కసారి నరేంద్ర నాకు చూడటాకి రమ్మని చెప్పండి, నాకు వాడిని చూడాలనిపిస్తుంది, వాడిని చూడాలి నేను అని అడిగేవారంట. వాళ్ళు అనేవారంట, అదేంటండి వాళ్ళంతకు వాటి రావాలి కదా, మీకెందుకండి వాడి మీద అంత ప్రేమ, ఎందుకండి మీరంటే వాడంటే మీకు ఎందుకండి అంత ఇష్టం, మీకెందుకండి అంత అనేవాళ్ళంట. అంటే ఇక్కడ చెప్తున్నారు నాన్నగారు వీళ్ళకి తెలియదు అనే మా, ఇప్పుడు వీళ్ళు అన్నారే వాడు స్మరించాలి, వాడు రావాలి కానీ మీరు పిలవటం ఏంటి అంటున్నారు, కానీ వీళ్ళకి తెలియదు రామకృష్ణుడికి తెలుసు కదా, అసలు వివేకానందుడు వచ్చిన పనే వేరు. వాడు వాడు సమాజానికి ఎంతో ఉపయోగపడతాడు. వాడి విశాల హృదయుడు, వాడికి ధనం లేదు, భార్య లేదు, వాడికి భూమి లేదు, వాడి దేని మీద వ్యామోహం లేదు. వాడు కేవలం కేవలం సమాజాన్ని ఉద్ధరించటం కోసమే ఈ భూమి మీదకు వచ్చాడు. అలాంటి వాడి గురించి వీళ్ళకేం తెలుస్తుంది? ఒక్క రామకృష్ణుడికే తెలుస్తుంది. కాబట్టి ఎవరు తెలుస్తుంది? రామకృష్ణుడు అంటాడు వీడు. రామకృష్ణుడు ఒకసారి నరేన్ని ఆశీర్వదించడానికి తన కాలు పెడితే అరుస్తాడు, నాకు అమ్ముంది, నానుంది, నా జీవితాన్ని నన్ను అలా చేయకు, నాకు నేను తరిస్తే చాలు అంటాడు. నువ్వంత చిన్న మనసు కాదు, నువ్వు దేశాలు తిరుగుతావు, నువ్వు దేశమంతా తిరిగి మన సంస్కృతి మానవ జాతికి నువ్వు ఎంతో ఉపయోగపడతావు, మన సంస్కృతి మన దేశానికి అంతా చేస్తావంటే ఈ పనులని నేను నాకెందుకు గురిదేవా అంటాడు. అంటే నువ్వు అందుకే వచ్చావు, నువ్వు వెళ్ళకపోయినా ఎముకలైనా తిరిగి బోధిస్తాయి అంటాడు. ఆ తర్వాత తను అమెరికా వెళ్తే ఆయన రామకృష్ణుడి అనుగ్రహంతో అక్కడ ఈ ఆయన మాట్లాడటం వల్ల అందరూ ఆకర్షించబడి ధనం వర్షంలా కురుస్తుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? మళ్ళీ ఇండియా వచ్చి ఆ ధనంతో మరి అక్కడ మఠాలు ఏర్పాటు చేసి ఆ మఠాలకు కూడా మళ్ళీ ఏం చెప్తాడంటే, ఇదంతా నా గురుదేవుల భిక్ష, ఇందులో ఒక్కటి కూడా నాది లేదు, ఇదంతా గురుదేవుల భిక్ష అని, నా వారసులు ఎవరూ మళ్ళీ దీని మీదకు రాకూడదు అని ఆ మొత్తం అంతా అతను అక్కడ అమెరికా నుంచి వచ్చింది అంతా మొత్తం ఎంత ధనం వచ్చినా అప్పట్లో ఆ మఠాల కోసమే వెచ్చించి అందరికి ఆ అక్కడ రామకృష్ణుడు తన 16 మంది శిష్యుల్ని గురువుని చేసేసాడు కదా, వాళ్ళందరికీ మీలో మీరే చూసుకోండి జాగ్రత్తగా, అంటే మీరే చెప్పండి అడుగుతారు వివేకానందుని. అప్పుడు వివేకానందుడు అంటే మీరు సమాజానికి ఉపయోగపడతారని గురుదేవులు ఎన్నుకున్నారు, మీరంత చిన్నవాళ్ళు కాదు, నేను ఇందులో ఇన్వాల్వ్ అవ్వను, నేను వచ్చిన పని ఇది, మీరే నిర్ణయించుకోండి ఎవరు ఉండాలో, ఎవరు సెక్రటరీయో, ఎవరు ప్రెసిడెంట్ అని స్ట్రాంగ్ గా వివేకానందుడు చెప్తాడు. అంటే నాన్నగారు ఈ మాట చెప్తా రోజు అన్నారు భగవాన్ అని చెప్పి, ఈ వివేకానందుడికి వ్యామోహం లేదమ్మా, దేని మీద? డబ్బు మీద వ్యామోహం లేదు, ఒక స్త్రీ మీద వ్యామోహం లేదు, భూమి మీద వ్యామోహం లేదు. అసలు కష్టాలు చూసి మనిషి మానవ జాతి కష్టాలు చూసి కరిగిపోయేవాడమ్మా. అప్పుడు ఆ బేలూరు మఠానికి ఆయన ఏర్పరిచినప్పుడు అప్పుడు ఏదో కష్టం వస్తే ఆ కలకత్తాలో అమ్మేసి ఆ కష్టాన్ని అందరికీ పంచేయమని చెప్పాడమ్మా. అంతటి నిస్వార్థపరుడమ్మా. అంటే ఒక గురువు అంటే ఒక లీడర్ ఎలా ఉండాలంటే, ఒక సంస్థను నడిపే లీడర్ ఎంత నిస్వార్థంగా ఉండాలంటే వివేకానందుని ఎగ్జాంపుల్ చెప్పారమ్మా నాన్నగారు. అందుకే వివేకానందుడిని అడిగేవారంటే ఒక్కసారి నరేన్ వచ్చి నాకు కనపడమనండి, నాకు చూపించమని, నాకు ఒకసారి కనపడమనమనండి అని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ చెప్పేవాడంటమ్మా రామకృష్ణుడు. అంటే ఇక్కడ ఎవరైతే ఈశ్వర కోటి వాళ్ళో వాళ్ళకి వాళ్ళ గురించి ఈశ్వరుడికి తెలుస్తుంది, గురువుకి తెలుస్తుంది, గురువు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి అది ఇచ్చేస్తాడమ్మా, అంతటి వాడిని చేసేస్తాడమ్మా. అన్నాడు కూడా, నాది నీకు ధారబోసి నేను భేదవాడిని అయ్యాన్నరేని అంటాడు. అంటే గురువు అంతటి శక్తిమంతుడమ్మా, గురువు శిష్యుణ్ణి తనంతటి వాడిని చేయటాకే చూస్తాడమ్మా ఎప్పుడు అని. అందుకే అసలు ఈ విపదలో నాన్నగారు అలా చెప్తుంటే అసలు అది ఎంత ఎక్స్ప్లెనేషన్ అమ్మా, ఎన్ని గంటలు చెప్పారు ఈ మాట చెప్తుంటే అసలు. ఇంకా అది మనకి ఇంత ఇంకా 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 ఎలా అభివేటిగా చెప్పాలంటే ఇంకా మనకు సరిపోదు అన్నమాట. నెక్స్ట్, ఎవరికిగా నన్ను ఏలితి విడిచిన అఖిలము నిందించు అరుణాచల. ఇప్పుడు నన్ను ఎవరి కోసం ఇక్కడ తీసుకొచ్చావు? ఏదో తిరుచెల్లో బళ్ళో చదువుకుంటున్నాను, ఆటల పాటలతో కాలక్షేపం చేస్తున్నాను, నన్ను మా ఇంటికి మా అమ్మకి దూరం చేసేసావు, మరి ఎంతో మంది జీవుల లోకంలో ఉన్నారు, నేనే ఇంకెవరు దొరకలేదా, నేనే దొరికానా నాకు ఇక్కడ పని ఏంటయ్యా? నన్ను ఇక్కడ తీసుకొచ్చి విడిచిపెట్టేస్తే లోకం నిన్నే నిందిస్తుందయ్యా. మరి నువ్వు లోకనందకు గురవుతావా? నన్ను విడిచిపెట్టకు, నేనెంతటి వాడిని నిన్ను పట్టుకుంటానికి? అసలు నువ్వే నన్ను గట్టిగా పట్టుకోవాలయ్యా. అరుణాచల అంటే ఇప్పుడు మనం ఎక్కడ పట్టుకోగలమండి? మనం పట్టుకుంటే మనం మన జీవలక్షణంతో మనం భగవంతుడిని పట్టుకోగలమా? భగవంతుడు మన ఆయన అనుగ్రహంని ఆయన దయని వర్షించి మనకి అందిస్తే మనల్ని స్మరిస్తే తప్పించి మనం ఎక్కడ పట్టుకుంటామండి? ఈ మాటకి నాన్నగారు కూడా చెప్పారు, అమ్మా నేను నా తెలివితేటలతో పట్టుకుని ఉంటే భగవాన్ వదిలేసేవాడిని అమ్మా, భగవాన్ నన్ను పట్టుకున్నాడమ్మా అన్నారు నాన్నగారు. మనందరం కూడా నాన్నగారు మనల్ని గట్టిగా పట్టుకున్నారు కాబట్టి మనం ఆయనతో ఉండగలిగాం. మన జీవలక్షణాలు ఎప్పుడో జారిపోతామమ్మా. మనకి అంటే మనకున్న జీవలక్షణాలకి మనకు జారిపోయే గుణం ఉంది. మన తెలివితేటలతో మనం భగవంతుని పట్టుకోలేమమ్మా. ఆయన దయ అసలు మనం పట్టుకునేటట్టుగా మనం జీవించాలమ్మా. ఆయన దయంతో మనల్ని పట్టుకునేటట్టుగా మనం జీవించాలి. అంతేగాని మన తెలివితేటలు ఏం పనికిరావు, ఇక్కడ విషయ జ్ఞానం ఏం పనికిరాదు. మన జ్ఞానం ఏంటి? ఆయనతో ఉన్న ఆయనని దయతో. ఆయన దయ ఉంటేనే మనకు అర్థమవుతుంది ఆయన అంటే ఏంటో అసలు. అలా పట్టుకునేటట్లుగా మనల్ని మనం జీవించాలి. భగవంతుడు మనల్ని పట్టుకోవాలి. మనం పట్టుకుంటే ఎప్పుడొకప్పుడు వదిలేస్తాం. మనం ఏంటి, మనకి ఇవాళ ఒక రకంగా ఉంటుంది, మనతో రేపు ఒక రకంగా ఉంటుంది, ఎల్లుండి ఇంకో రకంగా ఉంటుంది. ఒకళ్ళు ఒక మాట చెప్తే దానికి సై, ఇంకో మాట చెప్తే రెండో దానికి సై. మనం ఎక్కడమ్మా మారుతాము? కానీ భగవంతుడు పట్టుకుంటే మనం ఇంకా విడిచిపెట్టడమ్మా. మరి అది ఎవరికి కలుగుద్దమ్మా? ఎవరి హృదయం అయితే పవిత్రంగా ఉంటే, ఎవరైతే భగవంతుడిని విశ్వసిస్తుంటే అమ్మా, మనం ఎప్పుడు మన విశ్వాసం భగవంతుడి మీద ఉండాలి. మనము ఎంత పవిత్రం హృదయంలో కూడా పవిత్రంగా ఉండాలి. అప్పుడు వాళ్ళని విడిచిపెట్టడు అరుణాచలేశ్వరుడు. అంటే మనం లోపల మన తెలివితేటలతో మనం పట్టుకోలేము, భగవంతుడే మనల్ని పట్టుకోవాలి. కానీ మనం ఎలా ఉండాలి? లోపల ఎలా ఉండాలి? మన జీవుడు ఎలా ఉండాలో చెప్తున్నారు. మనం ఎంత పవిత్రంగా ఉండాలి, మనం ఎంత విశ్వాసం ఉండాలి భగవంతుడు అంటే. ఆయన విశ్వాసం అలా ఉంటే అప్పుడు అరుణాచరేశ్వరుడు మనల్ని విడిచిపెట్టమన్నా విడిచిపెట్టడమ్మా. నాన్నగారు మనల్ని విడిచిపెట్టట్లేదు, నిరంతరం మనల్ని కాపు కాస్తున్నారు. నేను ఈ సత్సంగం చివరిలో మీకు ఒక విషయం కూడా చెప్తాను, అది కూడా ఈ నింద తప్పు నిన్నేటికి తలపించితిది ఇక విడువారెవరు అరుణాచల. నేను ఏంటి, నేను నిన్ను స్మరించిన నువ్వే ఏం చేసావు? నన్ను స్మరించేటట్లు నువ్వే చేసావు. చిన్న వయసులోనే నీ పేరు తలపెట్టుకునేటట్టు చేశావు. అంటే 16 ఏళ్ల వయసే కదమ్మా. 16 ఏళ్ల వయసు పిల్లవాడికి ఏముంటుందమ్మా బయట ఆకర్షణలు కదా. మనం చూస్తున్నాం కదా పిల్లలకి ఎంత ఆకర్షణ, బయట ఆకర్షణ ఎంత ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళ లోకం. కానీ అంత చిన్న వయసులోనే నీ పేరు తలపెట్టినట్టు చేసేసావు నన్ను. మరి ఒక్కసారి నేను శిఖ రూపాన్ని నాకు రుచి చూపించావు కదా, మరి నేను విడవమంటే ఎలా విడుస్తానయ్యా? ఆ విడవమనే మాట అనబాకు, ఈ నింద నువ్వు నుంచి నువ్వు తప్పుకోవయ్యా అంటున్నాడు. అండి ఏమంటున్నాడు, నేను నీ వల్ల పడిపోయానయ్యా, నీ మత్తులో పెట్టేశావయ్యా నన్ను, ఇంకా నన్ను ఎలా విడిచిపెట్టమంటావు నన్ను అరుణాచల? నువ్వు పొమ్మంటే ఎలా పోతాను? ఒక్కసారి ఆ రుచి చూశాక నన్ను పొమ్మంటే మాత నేను పోతానా? అది నీ తప్పే కదా. మళ్ళీ ఏమండి, నాన్నగారి దగ్గరికి వెళ్ళి కూర్చునేవాళ్ళం. నాన్నగారికి వెళ్ళి కూర్చుంటే నాన్నగారు చూపించే ప్రేమకి, నాన్నగారు చూపించే ఆ దయ్యకి అసలు మనందరం కరిగిపోయి మనం అంటే ఏంటో మర్చిపోయి, మనల్ని మర్చిపోయి అక్కడ కూర్చునేటట్టు చేసిన ఆయన్ని మనం మర్చిపో, ఆయన నువ్వు మర్చిపోమన్నా మనం మర్చిపోలేనట్టుగా ఆయన చేసేస్తేనే మనం చేయగలం కదండి. అది మనం చేయలేం కదా. సారీ అమ్మా, కొంచెం సరే సడన్ గా ఏదో ఆగిపోయిందమ్మా.
పర్వాలేదు పర్వాలేదు ఆంటీ,
సడన్ గా ఏదో మిస్ అయింది,
అది కట్ అయినట్టుంది. మళ్ళీ అక్కడి నుంచి రిపీట్, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే
అదే అదే. ఆయన ఏమంటే, నిన్ను స్మరించేటట్టు నువ్వే చేసావు, ఇప్పుడు నువ్వు నన్ను వదిలేయమంటే మాత్రం నేను ఎక్కడికి వెళ్ళిపోతాను అయ్యా. ఒక్కసారి నువ్వు ఆ రుచి చూపించావు, ఇప్పుడు నువ్వు పమ్మంటే కూడా నేను ఎక్కడికి పోతాను అరుణాచలేశ్వరుడా. ఆత్మరుచి ఎలా ఉంటుందో చూపించావు, ఆత్మ వైభవం ఎలా ఉంటుందో చూపించావు. అసలు ఏ శాంతిని పొందాక, ఏ సుఖాన్ని పొందాక, ఏ స్థితిని పొందాక, అసలు దాన్ని మించిన సుఖం కానీ శాంతి కానీ లేదో. మనకి అట్టాంటి స్థితిని కదా నాకు ప్రసాదించావు. మరి ఇంక ఇటువంటి స్థితి వచ్చినాక ఇక ఇక్కడి నుంచి వెళ్తాను, నాకు చోటు ఎక్కడుంది, ఎక్కడికి వెళతాను నేను విడిచిపెట్టి, నాకు వెళ్ళటానికి స్థానం ఏముందని నాకెల. నీ ఆత్మను రుచి చూపించావు, ఈ ప్రకృతి ఏమీ లేదు, అంతా ఒట్టి గడ్డే, ఇదంతా ఒట్టి గడ్డే, ఇందులో ఏమీ లేదు అనే భావన నాకు కలిగించావు కదా అరుణాచల. ఇది విడిచిపెట్టి తలంపేలేదు నిన్ను. అసలు భక్తుడికి ఈ స్థితి ఎలాంటి స్థితి ఎలా వస్తుందండి? మనం ఒక జ్ఞానిని, ఒక అవతార పురుషుని దర్శిస్తుంటే వాళ్ళలో ఉన్న ఔన్నత్యాన్ని, ప్రేమని చూస్తుంటే ఈ ప్రపంచ విషయాల మీద మోజు ఎలా ఉంటుందండి? ఆ జ్ఞాని చూపుతో అసలు నీలో ఉన్న అహంకారాన్ని, మనలో ఉన్న అహంకారం నిప్పు పెట్టేస్తారండి. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ 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 ఆ సమక్షం కోరుకునేట్టు చేస్తుందండి. ఇంకా ఆయన విడిచి మనం ఎక్కడే పోతామండి? నాన్నగారు ఆయన సమక్షంలో మన అందరినీ ఆ స్థితిలో తీసుకెళ్లారు. మనందరం రుచి చూసాం. ఈ రుచి చూసి ఒకసారి నువ్వు రుచి చూపించావు, ఇంకా నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళతాము? మాకు వెళ్ళటానికి ఇంకా వేరే దారే ఉందవయ్యా, ఇంకేమీ లేదు, నువ్వే అన్నిటికీ, మాకు నువ్వే దారి. నిన్ను మించి నాకు ఇంకేముంది? నిన్ను చలుచుకునేటట్టు నువ్వే చేశావు. నీ ఆత్మ నీ దగ్గరికి వచ్చి కూర్చున్నాక ఒక జ్ఞాని సమక్షంలో ప్రతి ఒక్కళ్ళం ఏమి పొందామో, ఏ ఆనందాన్ని రుచి చూసామో, ఎటువంటి ప్రేమను నీ దగ్గర నుంచి పొందామో, ప్రపంచంలో ఇంక ఎక్కడా ఏమి ఏ ఇందులోనూ లేనటువంటి స్థితిని నువ్వు చూపించావు మాకు, ఇంకా నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్తామయ్యా అంటున్నారండి రామస్వామి. ఈ భక్తుడు కూడా మనం అదే కదండి నాన్నగారిని అడగవలసింది, ఎక్కడికి వెళ్తాం, మనం ఏం వదిలేస్తామండి, మనమేం వదలగలమండి బాబు? అసలు మనం వదిలిపెడితే ఆయన వదిలేస్తారండి మనని? మనం వదిలిపెట్టరు ఆయన, మనం వదిలేద్దామన్నా మనం వదిలిపెట్టరండి. ఒకవేళ మన జీవలక్షణాలు వచ్చి మనలో ఏ ప్రకోపాలు వచ్చినా, ఏ ప్రకంపనలు వచ్చినా ఆయన చూస్తానేమంటాడండి లోపల, అంతర్యామిగా ఉన్నవాడు ఆయన కదా. అందుకే మనకు వచ్చిన ప్రకంపనలు అవునాయండి, ఆ ప్రకోపాలు అవునాయండి, ఆయనే చూసుకుంటాడు. మన ఆయన్ని వదిలిపెట్టకుండా ఆయన ఇచ్చేస్తాడండి. కనని జనని కన్నా, కనిన జనని కన్నా ఘనదయాదాయక ఇదియా అనుగ్రహం అరుణాచల. ఏమండి లోకంలో తల్లి ప్రేమ తండ్రి ప్రేమ చూసాం కదండి మనం అందరం. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు మనం బాహ్యంగా చూసుకుంటే, భౌతికంగా చూసుకుంటే అమ్మ తల్లిదండ్రుల ప్రేమ కన్నా ఎక్కువ చూపించేవాడు ఈ ప్రపంచంలో ఎవరు ఉంటండి? భౌతికమైన ప్రేమలు మరి తల్లి ప్రేమ చాలా, ఆ తల్లిదండ్రుల ప్రేమల కన్నా కూడా తల్లి ప్రేమ ఇంకా ఎక్కువ అంటున్నారు భగవాన్. ఏమని ఇప్పుడు లోకంలో చెడ్డ నాన్నగారు అనేవారు, అమ్మ లోకంలో చెడ్డ కుమారు చెడ్డ కొడుకులు ఉన్నారు కానీ చెడ్డ తల్లి ఉండదమ్మా అనేవారు. అంటే ఇప్పుడు అందరూ కూడా అంటమ్మ కొడుకుని చెడ్డవాడు చెడ్డవాడు అని తిట్టినా కూడా తల్లి మాత్రం ఒప్పుకోదంటమ్మ, నా బిడ్డ మంచోడే అంటుందంట. అంటే ఇక్కడ యేసు మాట చెప్పారు నాన్నగారు, తప్పిపోయిన గొర్రెలంటే నాకు ఇష్టం అన్నాడంట యేసు. అంటే ఈ మార్గం తప్పిపోతున్నారు, వీళ్ళు గమ్యం మర్చిపోతున్నారు, ఏది తెలుసుకోవాలో అది తెలుసుకోకుండా తుచ్చమైన కోరికల వెంటబడి పడిపోతున్నారు, వీళ్ళందరూ దారి తప్పిపోతున్నారు, ఇలా తప్పిపోయిన గొర్రెలు అంటే నాకు చాలా ఇష్టం అన్నాడంట యేసు. ఎందుకంటే వాళ్ళందరినీ దారిలో పెట్టాలి కాబట్టి. అంటే ఇప్పుడు నలుగురు పిల్లలు ఉన్నారనుకోమ్మా ఇంట్లో, ఇప్పుడు ఎవరన్నా ఒక పిల్లాడికి మరి కొంచెం పాడికి పిచ్చి బుద్ధులు చెడ్డ బుద్ధులు వచ్చినాయి అనుకోమ్మా, ఉన్నాయి అనుకోమ్మా, అప్పుడు తల్లి ఏం చేస్తుంటే వాడి మీద ఎక్కువ ప్రేమ చూపించేసి వాడికి ఇంకొంచెం మంచి మాటలు చెప్పి ఆయన్ని కొంచెం మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందమ్మా తల్లి. ఆ తల్లి తల్లి ఏమనుకుంటుంది, నా బిడ్డ మంచివాడే, కాకపోతే ఆయన ఏం చేస్తుంది, అందరు నాకు బయట వేసేదమ్మా. తను ఏం చేస్తుంటే వాడి మార్గంలో మార్గం మార్చుకుంటానికి నాలుగు మంచి మాటలు చెప్పి ప్రేమగాడి దగ్గర కూర్చుని వాడికి ఏది అవసరమో అది వాడికి చెప్తుందమ్మా. అలాగే యేసు కూడా ఈ తప్పిపోయిన గొర్రెలందరికంట వీళ్ళు మోక్ష మార్గం తప్పిపోతున్నారు, వీళ్ళందరినీ దారిలో పెట్టాలి అని చెప్పి అలాగే ప్రయత్నం చేసేవాడంట. ఆయన తప్పిపోయిన గొర్రెల మీద ఇష్టం అనేవాడంట అమ్మ. అలాగే మరి కొడుకుని మంచి మార్గంలో పెట్టడం కూడా తల్లి అదే కదా. కానీ భగవాన్ ఏమంటున్నారు ఇక్కడ, ఓ అరుణాచలేశ్వరుడా, తల్లి ప్రేమ ఈ భౌతికంగా ఎంత గొప్పదైనా నీ ప్రేమ ముందు, నీ ఆప్యాయత ముందు, నీ మెరిసి ముందు ఏపాటిదయ్యా ఇది? అసలు నీ ప్రేమతో ఏది పోలుస్తామయ్యా? అసలు నీ ప్రేమతో ఏమన్నా పోల్చగలమా? ఈ సృష్టిలో ఏమన్నా ఉందా పోల్చటానికి? భౌతికమైన ప్రేమలేంటి? ఇన్ని స్కిన్ డీప్ లవ్లే కదా మన ఇవన్నీను. మన ఏముంటుంది, మన ఇవన్నీ ఏముంటుంది, ఎంత ఎంతసేపు లిమిటేషన్ ఉంది. తల్లి ప్రేమకి లిమిటేషన్ ఉంది, భార్య ప్రేమకి లిమిటేషన్ ఉంది, పిల్లల ప్రేమకి లిమిటేషన్ ఉంది. కానీ అరుణాచలేశ్వరుడా, నీ ప్రేమకి లిమిటేషన్ ఎక్కడ ఉందవయ్యా? నీ ఆప్యాయత నీ మెరిసి ముందు ఏ పాటిదయ్యా ఈ ప్రేమలని? నేను నీతో ఏం పోలుస్తాము? నాకున్న ఇప్పుడు ఏం చేసావు నువ్వు? నాకున్న మాకున్న భేద బుద్ధిని తీసేసేసావు, ఇవన్నీ చూపించేసావు. ఏం చూపించావు? నీ ప్రేమ చూపించావు, నీ కరుణ చూపించావు, నీ మెరిసి చూపించేసావు. ఇవన్నీ చూపించేసి ఏం చేసావు నువ్వు? నీ వాడిని చేసేసుకున్నావు. ఎంత దయ చూపించావయ్యా అరుణాచల. అసలు నీ ప్రేమతో ఈ ప్రపంచంలో ఈ ప్రేమ సాట వస్తుందయ్యా అంటున్నాడండి రమణ స్వామి. మరి నాన్నగారి దగ్గర మనందరం ఏంటండి ఎలాంటి ప్రేమను పొందాము, ఎలాంటి ప్రేమను పొందాము? అసలు అటువంటి ప్రేమమైన పిలుపు, ఆ ప్రేమ, ఆ ఆప్యాయత మనకి ఎక్కడ దొరుకుతుందండి? ఈ ప్రపంచం సృష్టిలో ఎక్కడా దొరకదండి. ఎందుకంటే అది ఎలాంటిదంటే, ప్రేమ ఇస్తుందంటండి, బంధం అడుగుతుందంట. ఇక్కడేంటి, నాన్నగారు ఇవ్వటమే, ఆయన రిటర్న్ మనం ఏం ప్రేమించామండి, ఆయనకి ఏం దండలేసామండి, ఏం గురుదక్షిణలు ఇచ్చామండి మనం? ఆయన ప్రేమ ముందు మన ప్రేమ ఏ పాటిదండి? మనం ఇదందరం ఆలోచించుకుంటే, నిజంగా ఆలోచించుకుంటే అసలు మన అందరం ఆగిపోవాలి కదా. అసలు ఇక్కడికి ఆగిపోవాలండి, న్యాయంగా ఆగిపోవట్లేదంటే అనిపిస్తుంది నాకు. ఇంకా ఎన్ని జన్మల నుంచి ఏంటి, ఎంత పోగేసుకొచ్చావా తండ్రి? ఓహో, ఈ పోగేసుకొచ్చిన నువ్వు ఖర్చు చేయిస్తున్నావా? చేయించు. ఎలా చేయిస్తావు? నువ్వే చేయించు. మరి నువ్వు చేయించకపోతే ఎవరు చేయిస్తారు? మరి నువ్వే కదా తీసుకున్నావు మమ్మల్ని. నీ ప్రేమ ముందు ఇంక ఎక్కడది ఏం సాట వస్తుందయ్యా? అంటే మనం ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగానండి మనం గురువుని ప్రేమిస్తున్నామో, మరి ఆ భగవంతుని ప్రేమిస్తున్నామో, అప్పుడు వాళ్ళు ఇంకా మనల్ని ఎలా వదిలిపెడతారండి? ఈ మన వదిలిపెట్టరు కదా. అక్కడ మన తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ప్రేమ చూపించేవాడు మన గురువు అండి. మన గురువు ప్రేమ ముందు ఏ ప్రేమ సాటి ఉంటుందండి? మరి అలాంటి గురువుకి మనం గురుదక్షిణ ఏమిస్తున్నామండి? ఏమీ లేదండి. నాన్నగారు చెప్పిన మాటలు మనల్ని ఉద్ధరించడానికి చెప్పారండి మాటలు. నాన్నగారు మనల్ని జీవుని బాగు చేయటానికి చెప్పారండి. ఆయన ఇన్ని సంవత్సరాలు బోధించింది మనందరం మంచి మార్గంలో ఉండటానికి చెప్పారండి. మనందరం ఆ మంచి మార్గంలో జీవిస్తూ నలుగురికి ఆదర్శంగా జీవించాలి కదండి. ఆ ప్రేమనే అందరి మీద చూపిద్దామండి. నాన్నగారు మన మీద ఏ ప్రేమ చూపించారో మనం అందరి మీద ప్రేమ చూపించడానికి నేర్చుకుందామండి. కనీసం చూసి నాన్నగారు చూసాన నేర్చుకోవాలి కదండి. మరి మనం నిన్నే మార్చి అరిదనీక ఉల్లము పైన ఉరుదిగా నుండు మా అరుణాచల. అయ్యా అరుణాచలేశ్వరుడా, ఈ మనసు ఉంది చూసావు, ఈ మనసు ఎలాంటిది? ఈ మనసు గోల నేను పడలేకపోతున్నానయ్యా, ఈ మనసుతో నువ్వు కూడా పడలేవయ్యా అంటున్నారండి రమణ మహర్షి గారు. ఏమంటున్నారు చూడండి, మనసు ఎంత మాయ చేస్తుంటే ఏం చెబుతున్నారో చూడండి. ఈ మనసు గోల నేను పడలేకపోతున్నాను, ఈ మనసు గోల నాకు గోల ఎక్కువైపోతుంది, ఈ మనసుతో నువ్వు కూడా గోడపడలేవయ్యా అంటున్నాడండి. మేమేమనుకుంటున్నాము, మేమేమనుకుంటున్నాము, వ్యవసాయం చేసుకోవటం, ఇల్లు కట్టుకోవటం, ఉద్యోగం చేసుకోవటం, వ్యాపారం చేసుకోవటం, వంట చేసుకోవటం, ఇవే మా పనులు అనుకుంటున్నాం మేము. మా మనసు ఇవే మా పనులు అంటుంది, ఇంకో పనులు చెప్పట్లే మాకు. ఏమంటుంది, ఇంట్లో పోయి ఇంట్లో పనులు చేసుకోవటం, ఎవరో కాళ్ళు వ్యవసాయాలు చేసుకోవటం, వంట చేసుకోవటము, మనం ఉద్యోగాలు చేసుకోవడం, ఏ మా పని అనుకుంటున్నాం, ఇవే మా పనులు అనుకుంటున్నాం. కానీ మనసును నిగ్రహించుకోవడం కూడా ఒక పని అనే విషయం మాకు తెలియట్లేదయ్యా. ఎవరూ మేము అనుకోవట్లేదు, మా బోల్డ్ అని పనులు ఉన్నాయి. ఎప్పుడు దాకా? చచ్చిపోయేదాకా మా పనులు మాకు ఉంటానే ఉంటున్నాయి. మేము పనులు ఎప్పుడు వదిలేస్తున్నాము? అన్ని పనులు చేసుకుంటున్నాం, ఓది ఒకటి తప్పించి. ఏంటది అంటున్నాడు ఆయన, ఏంటది? మన మనసు నిగ్రహించుకోవడం అనే పని మాత్రం మనం పని అనుకోవట్లేదు అంటండి బాబు. మనం ఇవన్నీ పనులు అనుకుంటున్నామంట కానీ ఆ మనసు నిగ్రహించుకోవడం మాత్రం మనం పనులు అనుకోవట్లేదంట. భగవంతుడు గీతలో ఏం చెప్పాడంట అంటున్నారు నాన్నగారు, చెప్తున్నారండి, నిన్ను బంధంలో పెట్టేది నీ మనసే, నీ మనసే. నిన్ను బంధంలో పెట్టా నీ మనసే, నిన్ను మోక్షంలో తీసుకెళ్ళా నీ మనసే. మోక్షం నీకు, మోక్షానికి కారణం నీ మనసే, నిన్ను బంధంలో ఉంచేది నీ మనసే అని ఏం చేశాడు ఆయన, మనసుకు పెద్ద అగ్రస్థానం ఇచ్చాడంటండి ఆయన. అంటే అంటే మన మనసు ఎక్కడి నుంచి వచ్చిందండి? అది ఆ మనసు ఎవరిదండి? అది ఎవరిదండి? భగవంతుడిదే కదండి. మరి మనసుకి ఇచ్చింది ఎవరు? మనసుకి చేస్తారు. మనసు ఇచ్చిన ఆయన ఎవడండి? ఆయనే కదా, వాసుదేవ స్వామి అంటున్నాడు కదా. కానీ అలాంటి మనసు నిగ్రహించుకోకుండా ఏం చేస్తున్నాం మనం? ఏదో కీర్తి సంపాదించుకోవడం కోసం, ధనం సంపాదించుకోవడం కోసం, పేరు సంపాదించుకోవడం కోసం, చదువు సంపాదించుకోవడం కోసం, ఇవే మన పనులు అనుకుంటున్నాం, ఇవే మన వృత్తులు అనుకుంటున్నాం. అసలు మనం మనల్ని మనసు నిగ్రహించుకోవడం ముఖ్యమైన పని, ఈ భూమి మీదకి వచ్చాము, ఇది ట్రైనింగ్ గ్రౌండు, ఈ ముఖ్యమైన వృత్తి అని మనం ఎవరు తెలుసుకోవటం లేదంటున్నాడు అండి రమణ స్వామి ఇక్కడ మనల్ని. అంటే మన అందరిని అవేర్నెస్ చేస్తున్నారండి, మన అందరిని మేలుకొనుకుంటున్నారండి. ఏంటి మరి మనం మనం మన గుణాలు పడిపోయినా, మన శరీరం పడిపోయినా, మన వృత్తులు పడిపోయినా, మనకు కూడా జన్మ జన్మలకు కూడా వస్తున్న మనసును బాగు చేసుకోమేంటయ్యా నువ్వు? ఇది మా ఇది బాగు ఇది ఇది బాగు చేసుకోవడం మానేసి అనవసరమైన విషయాలని ప్రాముఖ్యత ఇచ్చేస్తున్నావేంటి? ఇదంతా ఏంటి? ఇదంతా మాయా, ఇదంతా మాయా, మనసు చేసే మాయా. మనసు ఏమంటుందంటే ఉల్లం నిన్ను ఏమార్చి మా నా ఉల్ల నా మనసు ఏంటంటే నిన్ను కూడా ఏమారుస్తుందయ్యా. ఇప్పుడు నన్ను ఏమార్చడం కాదు, నిన్ను కూడా ఏమార్చేస్తుంది నా మనసు. ఇప్పుడు నీ సత్సంగానికి వెళ్ళాలనుకుంటాను అనుకో, అయ్య బాబాయ్ నాకు చాలా పనులు ఉన్నాయి, ఈ సత్సంగాలు ఎందుకని చెప్పి ఈ అడ్డం కొట్టేస్తాంటి మనసు. ఇలాంటి మనసును నిగ్రహించుకుంటానికి నాకు నువ్వు సహాయం చేయమని అడుగుతున్నారండి. మరి అంతే కదా, మనల్ని మనం చేసుకోలేము, మనల్ని మన మనసుని మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం కదా. మనం నిగ్రహించుకోలేకపోయినా అంటే ఎందుకు? ఇది పని అనుకోవట్లే మనం, మన మిగతా పనులని మన పనులు అనుకుంటున్నాం, మనసు నిగ్రహించుకోవటం మాత్రం మన పని అనుకోవటం లేదు. అందుకని ఏమంటున్నాడు ఈయన రమణ మహర్షి గారు, ఈ మనసుని మా మనసుని నిగ్రహించుకోలేకపోతున్నామయ్యా. నేను ఇగో మంచిగా ఏదో కాస్త సత్సంగానికి వెళ్దామంటేనేమో ఈ మనసు ఏమో నాకు చాలా పనులు ఉన్నాయి అంటుంది. ఇలాంటి మనసుని నిగ్రహించుకుంటానికి నాకు నువ్వు సహాయం చేయమని అడుగుతున్నాను. నువ్వు నాకు ఖాళీ లేదు, నాకు చాలా పనులు ఉన్నాయి, నువ్వు చెప్పాకవయ్యా, నాకు చాలా పనులు ఉన్నాయి. మరి చూడండి, జీవుడికి చాలా పనులు ఉన్నాయంట, భగవంతుడు చెప్పకూడదంట ఆ పని. అసలు భగవంతుడు భక్తుడు ఎలా అడుగుతున్నావు చూడండి, నాకు చాలా పనులు ఉన్నాయి చేసుకుంటాకి, కానీ నువ్వేం చేస్తావు నా మనసు నిగ్రహించడానికి? నువ్వే సహాయం చెయ్యి, నువ్వు ఖాళీ లేదనబాకు, నాకు చాలా పనులు ఉన్నాయి చెప్పవాకవయ్యా, అలాంటి మాటలు చెప్పవాకవయ్యా. అసలు ఈ మనసు నాకు ఒక పట్టాలు లొంగదయ్యా, అది నిన్ను కూడా ఏమారుస్తుందయ్యా. అందుకే ఈ మనసుని ఏం చేస్తావు, దీన్ని అటు ఇటు కదలకుండా, దీన్ని మెదలకుండా, అంటే అటు ఇటు మెదలకుండా, అటు ఇటు కదలకుండా, అటు ఇటు చెదిరిపోకుండా ఈ మనసు నువ్వేం చేయాలి? నువ్వే స్థిరంగా కూర్చోవు. నిన్ను ఏమార్చి ఎరగనీక ఒళ్ళము పైని ఉరుదిగా నుండు మారునాచల. నువ్వు ఉరుదిగా ఉండవయ్యా, నువ్వే కూర్చో స్థిరంగా. నువ్వు స్థిరంగా కూర్చుంటే అప్పుడైతే ఎప్పుడైతే నువ్వు నా స్థిరంగా నా మనసు మీద కూర్చున్నావో అప్పుడు ఇంకెక్కడికి వెళ్తుంది అయ్యా, ఇంకెక్కడికి వెళ్తుంది ఈ ప్రపంచం మాయగా పడుతుంది అంటావా? అంటే నువ్వు ఎంత ఎలా ఉండాలి నా మీద, నా మనసు మీద స్థిరంగా ఉరివిగా కూర్చో, అప్పుడు నా మనసు మాయలో పడదయ్యా, లోక మాయలో. నువ్వు అండగా ఉంటే ఈ మనసు మాయ అంత ఏం చేస్తాయ్యా? అంటే ఏంటండి ఇక్కడ, అసలు ఎంత శరణాగతి అవ్వాలండి అక్కడ, మనం ఎంత శరణాగతి జరిగితే కదండి అది జరుగుతుంది. నా మనసు నాకు లొంగట్లేదు, నీకు అప్పచెప్పేయాలి ఆయనకి, మరి అప్పచెప్పలేకపోతున్నాం కదా, మరి మనం శరణాగతి అవ్వలేకపోతున్నాం కదా. అందుకే కదా ఈ తిప్పలు, ఈ తిప్పలు ఎందుకు పడుతున్నావు నువ్వు? తిప్పలు పడకుండా ఉండాలంటే ఈ మనసును నిగ్రహించుకుంటాకి నాకేమీ సరిపోవట్లేదు అయ్యా, నాకున్న శక్తి సరిపోవట్లేదు, నువ్వే సహాయం చెయ్యి అని ఆయనకు అప్పచెప్పేస్తే అరుణాచరస్తుడు చేసే పని అదే కదండి. ఇంకా ప్రపంచమైనా మనం పడము. ఎప్పుడూ ఆయన మనసు మీద, మన మనసు మీద ఉరుదిగా కూర్చుంటే ఆయన అలాగే మన మనసులో స్థిరంగా అలా కూర్చున్నాడనుకోండి, స్థిరంగా, అప్పుడు మన మనసు బయటికి వెళ్ళదు కదా. అప్పుడు మనసు మాయగా ప్రపంచమైన మాయగా పడదు కదా. నాన్నగారు అదే కదా చేయమంటున్నారు. నువ్వు ఏదో ఒకటి, నామము, జపము, ధ్యానము, ఏదో ఒకటి, ఏకమక్షరం హృదయ నిరంతరం భాష్యతే స్వయం లిఖ్యతే కథం అంటున్నారు కదా, అలా లోపల ఉన్నవాడిని నిరంతరం చూసుకోవయ్యా. ఎందుకు ఓ కదులుతున్నావు బయటికి? ఆ కదలకుండా నిలకడగా అక్కడ కూర్చుంటే, ఈశ్వరుడు అక్కడ కూర్చుంటే నువ్వెక్కడికి కదులుతావు ఇంకా? కానీ నీకు లోపల జిజ్ఞాస రావాలి కదా. ఆ జిజ్ఞాస ఎవరి వలన వస్తుందయ్యా? నువ్వు శరణాగతి పొందితే ఆ జిజ్ఞాస వస్తుంది. ఏమండి ఎన్ని అంటే ఇది చూడటానికి ఈజీయే కానండి ఎంత కష్టమండి. మనసు ఏమంటే ఆవిడెత్తాడండి బాబు. నీ మనసుతో ఇన్ని గొడవలు మనసుతో. తెల్లారులేస్తే నీకు ఇన్ని గొడవలు ఉన్నాయి. నీ పిల్లలు అంటావు, నీ భార్య అంటావు, నీ భర్త అంటావు, నీ జీవితం అంటావు, నా వ్యవసాయం అంటావు, నా పొలం అంటావు, ఇన్ని ఉన్నాయి. కరెక్టే, నీకు ఇన్ని పనులు ఉన్నాయి అయ్యా, లేవంటలా. కానీ దీన్ని కూడా నిగ్రహించుకోవటం కూడా ఒక పనిలాగా, దాన్ని కూడా ఒక ధ్యానమో, ఒక జపమో, ఒక ఏదో ఒకటి నువ్వు దాన్ని ప్రాక్టీస్ చెయ్యి. దానికి కూడా అది కూడా అలవాటు చెయ్యి. వృత్తి ఎలా చేసుకుంటున్నావో, ఈ వృత్తి ఎలా చేసుకుంటున్నావో అది కూడా అలా వృత్తిలా పెట్టుకో. అది కూడా ఒక పనిలా పెట్టుకో. అప్పుడు స్థిరంగా కూర్చుంటుంది ఆయన్ని, స్థిరంగా నీ హృదయంలో కూర్చుంటాడు అంటున్నారండి. ఊరూరు తిరగక ఉల్లము నినుగని అనగా నీ దిట్టి చూపు మరునాచల. ఊరూరు తిరగక, ఏం నాన్నగారు అనేవారు, ఊరూరు తిరగక ఉల్లము నినుగని అనగా నీ తుతి చూపు మరునాచల. మా మనసు ఏంటి, ఇక్కడో గంతేస్తూ ఉంటుంది, అక్కడో గంతేస్తూ ఉంటుంది. మా మనసు ఎప్పుడు చలిస్తూ ఉంటుందయ్యా. మా మనసుకు చాపలం ఎక్కువయ్యా. అమ్మ సహజం కదా, కోతి కదా మనసు. మనసు అంటేనే కోతి. దాన్ని నాన్నగారు ఒకసారి చెప్పారు, ఈ కోతి మనసు కోతి లాంటిది. ఆ కోతికి ఏమో కుట్టిందంట, దాని తేలు కుట్టిందంట. అది ఎలా ఎగురుతుంది ఎప్పుడు? ఇక్కడో గంతు, అక్కడో గంతు ఇలా చెల్లించుతా ఉందమ్మా మనసు. ఈ మనసుకు మాకు ఈ మనసుకి ఏంటి, చాపల్యం సహజం అయ్యా. ఈ గాలి తీస్తుంది అనుకో, ఆకులు అటో ఇటో కదులుతూ ఉంటాయి కదా. అలాగే ఏం చేస్తున్నావు, మాకు విషయ చింతన వచ్చేసప్పటికి ఏమవుతుంది, మా మనసు అటు ఇటు కదిలిపోతూ ఉంది. మాకు మేమేమనుకుంటున్నాము, లోకం విచారణ చేస్తున్నాము, మళ్ళీ ఏమనుకుంటున్నాము, మేము ఆత్మ విచారణ చేస్తున్నామని మామూలు మేమేం మోసం చేసుకుంటున్నాము. ఏం చేస్తున్నాము, మా చేసేదేమో లోకం అంటే విచారణ, మరి అనుకోవచ్చు అప్పటికేమో ఆత్మీచారణ చేస్తున్నాం అనుకుంటున్నాం. ఈ ఊరు అంటున్నాం, ఆ ఊరు అంటున్నాం, మేము ప్రపంచాన్ని బట్టి తిరుగుతున్నాం. కానీ నిన్ను పట్టుకోవట్లా మేము, మేము ఈ ప్రపంచాన్ని పట్టుకుని అటు ఇటు గంతులేయటం మాత్రం బాగా నేర్చుకున్నాం. మాకేమో స్థిర బుద్ధి లేదు. రోజుకో మార్గం, రోజుకో గురువు. ఏంటి మన బుద్ధి రోజుకో రకంగా ఉంటుంది కదా, మార్చేస్తుంటాం. మేము విశ్వాసంలో మాకేమో చపలత్వం ఎక్కువ. ఇవన్నీ ఒప్పుకోవాలంటే ఎలా, ఎప్పుడు ఒప్పుకుంటామండి? మన మనసుని ఆయనకి శరణాగతి చేస్తే ఒప్పుకోగలమండి. మనలో ఇన్ని ఉన్నాయి. రోజుకో గురువుని మార్చేస్తాం మేము విశ్వాసీనులం. మాకు చపలత్వం ఎక్కువ. ఏం చేసాము మేము, నేను మీకు దూరం అయిపోయాం. ఇవన్నీ ఉండటం వల్ల ఏమైపోయాం, మేము దూరం అయిపోయామయ్యా. ప్రపంచానికి దగ్గరగా బతుకుతున్నామయ్యా. మరి ప్రాణం పోయేటప్పుడు చివరి శ్వాస కూడా మాకు ప్రాపంచిక తలంపులే వచ్చేస్తాయి కదా. మరి ఇలా తిరుగుతున్నాం అనుకో, ప్రపంచాన్ని బట్టు తిరుగుతున్నాం అనుకో, నిన్ను పట్టుకోవట్లేదు అనుకో, మేము అటు ఇటు గంతులేటు నేర్చుకున్నాం కదా, ఇటు ఇటు తిరుగుతున్నాం అనుకో, మా చివరి శ్వాస కూడా ఏమవుతుందయ్యా, ప్రాపంచిక తలంపే వస్తుంది. మరి కానీ బాగా రమణ స్వామి, మరి అలాంటి రమణ చెప్తూ రమణ స్వామి గురించి నాన్నగారు అంటారు, ప్రపంచం నిజమా అబద్ధమా అని రమణ స్వామిని అడిగితేనంట, నిజంలాగా కనిపిస్తుంది అన్నాడంట. కానీ మనమేమనుకుంటున్నాం, నిజం అనుకుంటున్నాం. నిజంలా కనిపిస్తుంది మరి అది అబద్ధం, అది నిజంలా కనిపిస్తుంది అని మనకు అర్థమైతే పరుగులు తీయం, గంతులేయం. ఏమండి మన ఆప్యాయతలు ఎంతసేపు ఏముంటాయండి, మన ప్రేమలో ఆప్యాయతలు ఎంతసేపు అండి. మరి అన్ని స్కిన్ డీప్ లవ్లే కదండి బాబు. ఏది మనకి ఏది రిలయబుల్ కాదు, ఏది కూడా రిలయబుల్ కాదండి. అంటే ఎవరిని క్రిటిసైజ్ కాదండి, మనం మనని అనుకున్నాం ఏ మన మననే రిలయబుల్ కాదు. నిజంగా ప్రేమ, ప్రేమ అంటే ఏంటండి అక్కడ అసలు, ఇంకా దానికి ఏంటంటే లిమిట్, దాన్ని ఏమంటారంటే ఇంకా ఏమన్నా ఇంకా పదం వాడొచ్చేమో నాకు తెలియదు. అసలు ఇంకా ప్రేమ అన్నది ఉన్న దగ్గర ఇంకా దానికి ఎండ్ అనమాట, ఎండ్ కనపడదండి. అలాంటి ప్రేమ నీకుంది కదా, నీ దగ్గర ఉంది కదా, అది నాకు ఒక్కసారి చూపించవయ్యా. నాకు ఈ స్కిన్ డీప్ లవ్లు చూసి 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 ఉన్నాను కదా, నాకు ఇది ఇది వీటి మీద నాకు నన్ను మార్చేయాలంటే నువ్వేం చేయాలి? నీ వైభవం నాకు చూపించు, నీ ప్రేమ నాకు చూపించు, అప్పుడు నా మనసు ఆగిపోతుంది పరుగులు తీయకుండా. లోపల బయటకు పరుగులు తెస్తున్నాను కదా, ఈ లోకంలో అటో గంతేస్తున్నాను, ఇటో గంతేస్తున్నాను, వాళ్ళ ప్రేమ బాగుంది అంటున్నాను, ఈ మనుషులు నాకు ప్రేమ చేపిస్తున్నారు, వీళ్ళ మీద కోపం అంటున్నాను, వాళ్ళ మీద ఇష్టం అంటున్నాను, ఇలా దూకేస్తున్నాను నేను. కానీ నీ ఒక్కసారి నీ వైభవం చూపించావనుకో, నీ ప్రేమ నాకు రుచి చూపించావనుకో, అప్పుడేమవుతుంది నా మనసు అక్కడ ఆగిపోతుంది అంతే కదా. అప్పుడు మన హృదయంలో ఉన్న ఆనందం ఏంటి, అంత ఇంత ఆనందం ఇంత శాంతి అసలు ఉన్నాయని అప్పుడు తెలుస్తుంది నాకు. అసలు మన లోపల ఉన్న ఆత్మానందం, అసలు మన హృదయంలో ఎంత సుఖం శాంతి ఉన్నాయంటే అంటున్నారు భగవాను, సముద్రంలో ఎంత నీరుందో అంత ఉంది. అది నిజంగా, అది భౌతికంగా చెప్పటం కాదంట, అది నిజంగా ఉందంటున్నారు ఆయన. మరి కానీ ఎలా ఉందంట, అది మూసుకుపోయి ఉందంట, మనకు తెలియట్లేదంట అండి. ఎలా తెలుస్తుందండి, మనం అంతా బయట చూసుకుంటున్నాం కదా, లోపల చూసుకోవటం నేర్చుకోలేదు కదా, మరి లోపల ఉన్న ఆనందం ఎలా తెలుస్తుందండి మనకి? నేను బంగాళాఖాతం అరేబియా సముద్రంలో ఎంత నీరుందో అంత ఆనందం ఉందంట మనలో. మరి దాన్ని మేల్కొల్పాలండి, దాన్ని మేల్కొల్పాలంటే మన వల్ల అవుతుందండి, మన వల్ల అవ్వట్లేదు కదా. మనం బయట సుఖాల కోసం వెతుక్కుంటాం కానీ లోపల ఇంత ఆనందం ఉంది, ఇంత సముద్రం నీరు ఉన్నంత ఉందో అంత సుఖం ఉందని చెప్పి భగవాన్ చెప్తున్నారండి. దాన్ని మేల్కొల్పండి ఎవరి వల్ల అవుతుందండి? ఈశ్వరుడి అనుగ్రహం వల్ల అవుతుందండి, గురువు అనుగ్రహం వల్ల అవుతుందండి. అది సాధ్యం, అప్పుడు కానీ సాధ్యం అవ్వదండి మనకి. ఆ లోపల ఉన్న ఆనందం అంటండి, అసలు నదికి వరద వస్తే ఎంత వేగంగా వస్తుందో, అసలు మనకు ఆ హృదయం ఉన్న ఆనందం మేల్కొల్తేనంటండి అసలు ఆనందం సహస్రాలకు వచ్చి ముంచేస్తుందండి. అప్పుడంట మన మాటే పడిపోతుందంటండి, మన సహస్రం ఆనందంతో శాంతితో కాంతితో నిండిపోతే ఇంకా మనకి ఇంకేముంటుందండి, మనకి ఒకటి మాట ఉండదు, మాటతో పని లేదు, మాట్లాడటం అవసరం లేదు, ఆగిపోతామండి. అలా ఆపేయమంటున్నాడండి ఆయన, నీ ప్రేమను చూపించడం అలా ఆపేవయ్యా అంటున్నాడండి. గిరిదర్శనం చేస్తున్నప్పుడండి మనకి శాంతి రంగాలు కాంతి రంగాలు మనం ఇలా తాగుతూ ఉంటాయండి, ఏమైనా కళ్ళకు కనపడతాయా? మనకు కనపడవు కదా, ఎందుకు కనపడవండి? మన జ్ఞాననేత్రం లేదు కదండి, మరి మనకి జ్ఞాననేత్రం కాదు లేదు మన, కానీ ఏం చేస్తున్నాడు, మన జ్ఞాననేత్రం లేకపోయినా మన అజ్ఞానానికి మాత్రం నిప్పు పెట్టేస్తున్నాడండి ఆయన. మరి చూపించాలి కదండి లోపల ఉన్న ఆనందాన్ని, చూపించాలంటే బయట ప్రపంచంలో ఏమీ లేదు అని మన అజ్ఞానానికి నిప్పు పెట్టాలండి. అప్పుడు అది కాలటానికి కొంత టైం పడుతుందండి, పడుతుంది కదా, అది కానీ సహజం కదా. మరి అప్పుడు అంటే మనం అరుణాచలేశ్వర మీద మనం వదులుకున్నామన్న మన ప్రేమను వదులుకునేవాడంటండి, ఆయన పట్టుకుంటే మన నాన్నగారు అనేవారు సరదాగా వస్తున్నాం అనుకుంటున్నారేమో, ఆయన పట్టుకున్నాడంటే వదలడమ్మ మిమ్మల్ని అనేవారు కదా. అంతే ఎప్పుడు దాకా వదలండి, ఆయన స్వరూపం వచ్చే వరకు మనకు వదలండి ఆయన. అసలు మన ప్రతి జన్మలో వెంటాడతాడండి గురువు, ఎలాగా మనకు తెలియదు కదా మన గురువు ఎక్కడున్నాడో, మనకేం తెలుసండి, మన జీవులం కదా, ఆయనే తెలుస్తుందండి, ఆయన మనల్ని విడిచిపెట్టడండి. అసలు మనని గుణంగా పాలించేవాడంటేనే గురువు అండి, మరి మనం నిజంగా మన గుణంగా పాలించేవాడే గురువు కదండి. మన అసలు నిజమైన స్నేహితుడు ఎవరండి, మన గురువే. ఇప్పుడు మనం రాంగ్ పాత్రలో వెళ్తున్నాం అనుకోండి, ఎవరన్నా ఏమన్నా చెప్తా ఏం చెప్తారు, అయ్యా నువ్వు ఏమన్నా రోడ్డు అడిగామనుకోండి, ఈ రోడ్డు కాక ఆ రోడ్డు ఇల్లు అంటాడు. కానీ ఈయన ఏం చెప్తారు, గురువు ఏం చేస్తాడండి, ఆ మార్గం చూపించడమే కాదండి, మనం కన్విన్స్ చేస్తాడండి, నువ్వు రాంగ్ పాత్రలో వెళ్తున్నా దానికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడండి, మళ్ళీ మనని చేసి మరి మన మార్గాన్ని మళ్ళించండి, మళ్ళీ రైట్ పాత్రలో పెట్టేస్తాడండి మనని. నిజమైన స్నేహితుడండి మన గురువు. ఆ పని అరుణాచలేశ్వరుడు మనకు చేస్తున్నాడండి నాన్నగారి రూపంలో. అప్పుడు అలా చూపిస్తున్నప్పుడు ఆ ఔన్నత్యం చూస్తే మన మనసు అణిగిపోతుందండి, ఇంద్రియాలు అణిగిపోతాయండి. అప్పుడు ఊరు తిరగడం మానేస్తామండి, మనసు చాపల్యం తగ్గిపోతుంది. ఎప్పుడు ఆయన వైభవం మనకి చూపించినప్పుడండి, అప్పుడు మన మనసు వెంటనే ఆగిపోతుంది. అంటే ఏమండి, ఇదంతా చేయటానికి సాధన కొంచెం టైం పడుతుంది, కానండి మన ఇంకా అనుగ్రహం వస్తే కొన్ని క్షణాల్లో వచ్చేస్తుంది కదండి. ఎంత టైం తీసుకుంటుందండి? మనం ఎప్పుడో ఒకప్పుడు రావచ్చు, మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు వస్తుందో, మన నిద్రపోతున్నప్పుడు వస్తుందో, నిద్ర కూర్చున్నప్పుడు వస్తుందో, నుంచున్నప్పుడు వస్తుందో, ఎప్పుడు తెలియకుండా అనుగ్రహించేస్తాడండి ఆయన. మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాము, మనకి ఎంత సుఖం లేదు, శాంతి లేదు అని మనం అనుకుంటా ఉంటామండి. కానీ అంటండి, ఆ శాంతి ఆ సుఖం మన అనుభవంలోకి వచ్చినప్పుడు అంటే అనుకుంటా ఉంటా, అయ్యి బాబాయ్ భరించలేకపోతున్నాం ఇప్పుడు ఎలాగ అనుకుంటామంటండి. సర్ప్లస్ అయిపోద్ది అంటండి, మనకి సర్ప్లస్ అయిపోతుందంటండి. అప్పుడు అనుకుంటా ఉంటండి, మనం హ్యాపీనెస్ అనుభవించడం కాదండి, మనమే ఆ హ్యాపీనెస్ అయిపోతామంటున్నారండి ఆయన. అక్కడ ఇంకా హ్యాపీనెస్ అనుభవించడం కాదు, మీరే హ్యాపీనెస్ అయిపోతారంటున్నారండి ఆయన. ఇప్పుడు ఏమన్నా నిజంగా అంతే కదండి, ఎవరైనా మనకు 100 రూపాయలు ఇస్తాను, ఓ 10 రూపాయలు ఇవ్వమ్మంటే కళ్ళు మూసుకుని ఇచ్చేస్తాం. ఎందుకండి, ఎందుకు ఇచ్చేస్తాం? ఈ 10 రూపాయల కన్నా 100 రూపాయలు ఎక్కువ కాబట్టి. అంటే ఈ పరమాత్మ ఎప్పుడైతే బాహ్యంలో ఏమీ లేదు, బాహ్యం అంతా ఏమీ లేదు, బాహ్యంలో నువ్వు మన ప్రపంచంలో తిరుగుతున్నావు, ఇక్కడ ఏమీ లేదు, ఉన్న సుఖం అంతా నీ లోపల ఉంది, నీలో ఉంది అన్న మనకు చూపించినాక, ఆ సుఖాన్ని శాంతిని రుచి చూపించినాక, ఇంకా మనకు మనసు వాంటంగా ఉంటుందా అండి? వాంటంగా ఆగిపోద్దండి. నన్ను చెరిపి ఇప్పుడు నన్ను కలియక విడుటిది మొగతన మొక్కో అరుణాచల అని ఇక్కడ అంటే నాయికా నాయకుల గురించి ఊహిస్తూ రాసిన మాటలను భక్తుడు భగవంతుడు కూడా అలాగే అడుగుతున్నాడండి. అరుణాచలేశ్వరుడా, ఇప్పుడు నా జీవలక్షణాన్ని నన్ను బయటికి తెచ్చేసావు, నన్ను ఇహానికి పని పరానికి పనికి రాకుండా చేసేసావు, చెడగొట్టేశావు. నన్ను జరిపి ఇప్పుడు చెడగొట్టడం అంటే ఏంటండి? ఇక్కడ ఈయన చెడగొట్టడం అంటే మనల్ని మామూలుగా మనం ఏదో జీవలక్షణాలతో నా రాగద్వేషాలతో పడుతున్న బతుకుతున్నాన్ని నన్ను మంచివాడిగా మార్చేసావు, నన్ను చెరిపేశావు, నన్ను ఇహానికి పనికి రాకుండా చేసావు. ఏదో ప్రపంచంలో నా బతుకు నేను బతికేద్దాం, ఏదో నాకు కాస్త గొప్పలు తెప్పలు ఏదో పడదాం అనుకున్నాను, కానీ ఏం చేసావు నువ్వు, పూర్తిగా చెడగొట్టేసి నా అహంకారాన్ని పూర్తిగా నాశనం చేసేసి. మరి ఇప్పుడు నువ్వు అయితే నన్ను నీవు ఐక్యం చేసుకోకుండా వదిలేసావు అనుకో, అడుగుతున్నాడండి, నువ్వు పురుషోత్తముడు అని నీకు పేరుందవయ్యా, నీ పురుషోత్తముడు అయిన నీ పౌరుషానికే భంగం కలుగుతుంది కదయ్యా, నన్ను బయటికి లాక్కొచ్చావు, నాలో జీవలక్షణాలు తీసేశావు, నన్ను పూర్తిగా చెడగొట్టేశావు. ఇప్పుడు నువ్వు పూర్తిగా నీలో ఐక్యం చేసుకోకపోతే, నీతో నాలో ఏకమై నన్ను కలియకపోతే, పురుషోత్తముడైన నీ పౌరుషానికే భంగం కలుగుతుందయ్యా అంటున్నాడండి. అంటే ఇప్పుడు తన జీవుడు ఏంటండి, తన నాశనానికి ఎవ్వరు తన సాయం చేసుకోవడం అది జరగదండి. అంటే తను తాను పోగొట్టుకుంటాకి ఎవ్వడు ఇష్టపడ్డండి. తన్నింటి నువ్వు లేవంటే నేను లేనా అంటాడు, నేను లేకుండా ఎక్కడికి పోయానంటాడు. ఇక్కడ భగవాన్ ఏమంటున్నాడండి, అరుణాచలతో నన్ను బాహ్య ప్రపంచాన్ని పనికిరాని వాడిగా చేసేసావు, ఇంకా ఈ అహంకారం ఏమన్నా మిగిలిందేమో, దాన్ని కూడా నాశనం చేసేసి నువ్వేం చేస్తావు? నువ్వు నాలో కలవకపోతే, నన్ను నీలో ఐక్యం చేసుకోకుండా వదిలిపెట్టేస్తే నీ మొగతనానికే భంగం అయ్యా అంటున్నాడండి. అంటే జీవుల అహంకారాన్ని నాశనం చెప్పి నీ సాధి లక్షణం కదా, అదే కదా నీ పౌరుషం మగతనం. మరి నన్ను నీలో ఐక్యం చేసుకుని నన్ను ఏలుకోవయ్యా అంటున్నాడండి స్వామి. భక్తుడే కూడా అడగాల్సింది అదే కదండి, నన్ను ఏం చేసావు, నన్ను ఇహానికి పరానికి ఇప్పుడు నన్ను జీవలక్షణాల నుంచి బయటికి లాగేస్తేనే కదా మనం బయట పెడతాం. నువ్వు జీవలక్షణాల నుంచి బయటకు తీసుకొచ్చేసి నీలో ఐక్యం చేసుకుని నన్ను నీ తుతి చూపు అంటే నీ యొక్క మొగతనం చూపించు, నీ యొక్క పౌరుషం చూపించు అంటే ఏంటి అర్థం? నన్ను నీలో ఐక్యం చేసుకునే ఆ శక్తి నీకుంది, ఆ శక్తిని ఇక్కడ చూపించు నాకు. ఎందుకు నన్ను నీలో ఐక్యం చేసుకున్నావనుకో, ఇంకా నేననేవాడు ఎక్కడున్నాడు? ఇక్కడ లేడు కదా, ఉన్నది నువ్వు. నన్ను కలియక విడటం, నన్ను కలవకుండా విడిచేస్తే నీ మొగతనం అవుతుందా? ఇది నీ అనుగ్రహం అవుతుందా? కాదు కదా. నువ్వు నన్ను నీలో ఐక్యం చేసుకో అరుణాచల అంటున్నాడండి ఈయన. ఏటికి ఈ నిదుర నన్ను ఇతరులులాగా, ఇది నీకు న్యాయమా అరుణాచల? ఓ అరుణాచలసుడా, ఏంటి అలా నిద్రపోతున్నావు? నన్ను ఇంద్రియాలన్నీ బయటికి లేకపోతున్నాయి, అసలు నన్నేమో నాశనం చేసేస్తున్నాయి, నన్ను పతనం చేసేస్తున్నాయి. మరి ఇవన్నీ బయటకు వెళ్ళిపోయి బయట విషయాల్లో బయట తిరుగుతున్నప్పుడు నన్ను భవిష్యత్తులో ఎన్నో నీచ జన్మలు రావటానికి కారణమైన విషయాలు నన్ను ముంచేస్తున్నాయి. అసలు ఇంద్రియాలను అలా బయటికి లేకపోతుంటే నువ్వు అలా నిద్రపోతున్నావేంటి? నన్ను కాపాడవేంటి? నువ్వు నన్ను నిద్రలే, నన్ను కాపాడు. ఇప్పుడు నా ఇంద్రియాలు నాకు కష్టాలు తీసుకొస్తున్నాయి అయ్యా. ఒక్క ఇంద్రియాన్ని కూడా నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నానయ్యా. నన్ను పతనం చేసేసి ఎక్కడికి లాక్కుపోతున్నాయో కూడా నాకు తెలియట్లేదయ్యా. నిన్ను నమ్ముకుని ఇక్కడికి వచ్చాను, నీవేమో ఏమి తేనట్టు అలా మొద్దునితో పోతున్నావేంటి? నన్ను ఎవరు రక్షిస్తారవయ్యా? నిన్ను నమ్ముకున్నాను, నీవే ఆధారం అన్నాను, నీవే సర్వస్వం అనుకున్నాను, నీ శరణాగతే కోరాను, బాధమంతా నీ మీద వేశాను, నీవేమో తేనట్టు నిద్రపోతున్నావు. అరుణాచలేశ్వరుడా, ఇది నీకు న్యాయమా ధర్మమా? ఎంతకాలం ఇలా నిద్రపోతావు అని అడుగుతున్నాడండి. ఇక్కడ ఏంటి, ఏమి చెయ్యాలండి మన భక్తుడు, ఏమి చెయ్యాలండి చెప్తున్నాడండి. ఏమండి ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? నువ్వు ఆయన ఎందుకు, నువ్వు నేను ఏంటి, నిన్నే నమ్ముకున్నాను, నువ్వే సర్వస్వం అనుకున్నాను, నిన్ను శరణాగతి పొందాను అంటే మనం మన్ని మనం వదిలేసుకుని ఆయన్నే నిరంతరం ఆయన్నే స్మరిస్తూ ఆయనే సర్వస్వం అనుకుని ఆయనే శరణాగతి కోరుకుంటూ ఆ ఉంటే అప్పుడు ఆ ఇద్దరు నిద్ర ఏంటండి అంటున్నాడు ఆయన. ఈ నిద్ర అంత నాన్నగారు అంటారు, ఏమండి నిజంగా నిద్రపోయే వాళ్ళు నిద్ర లేపచ్చండి, మరి దొంగ నిద్రపోయే వాళ్ళని ఎలా లేపుతాము అనేవారు. అంటే ఇక్కడ ఎందుకండి ఈశ్వరుడు దొంగ నిద్రపోవటం అంటే, మరి మనం జీవుడికి కొన్ని లక్షణాలు ఉంటాయి, జీవుడికి ఆ ఇంద్రియాలు బయటికి వెళ్ళి చేయవలసిన విషయాలు కొన్ని ఉంటాయి, అవి ప్రక్షాళనం అవ్వాలి కదా. ఆయనకి తెలియక కాదండి, ఆయన మొద్దు నిద్రపోతలేదండి, నిద్ర నటిస్తున్నాడండి. నాన్నగారు చెప్తున్నారు నిద్ర నటిస్తున్నాడమ్మా, ఎందుకు ఈ జీవుడి లక్షణాలన్నీ బయటికి రావాలి కదా, తెలియాలి కదా వీడికి నా లక్షణం ఏంటి, నేను ఎలా ఉన్నాను లోపల, నేను బయటకు వచ్చేసి నా ఈ ఇంద్రియాలన్నీ ఇతరులంటే ఎవరు, ఇంద్రియాలే, ఆ ఇంద్రియాలు తీసుకొచ్చేసి నన్ను ఏం చేస్తున్నాయి, నన్ను ఎలా నాశనం చేస్తున్నాయి, నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, భవిష్యత్తులో నాకు ఎలాంటి నీచ జన్మలు వచ్చేస్తాయో, ఇవన్నీ మనకు అనుభవంలోకి రావాలి కదా. కానీ కర్ణాచలేశ్వరుడు ఎందుకు నిద్రపోతున్నాడయ్యా అంటే, మనం ఇంద్రియాలను మన స్వాధీనంలో పెట్టుకోలేకపోతున్నాం, ఇంద్రియాలను మన స్వాధీనంలో పెట్టుకోలేకపోతున్నాం కాబట్టి ఎందుకు ఎంతకలా నిద్రపోతావు, మన ఇంద్రియాలను స్వాధీనంలో తెచ్చుకుంటానికి నువ్వేదో ఒక హెల్ప్ చెయ్యొచ్చు కదా మాకు, నన్ను బయటకు వెళ్ళనీ మాకు, నీకు నిద్ర దొంగ నిద్రపోబాకవయ్యా, నీకు నిజంగా నిద్రపోతే నువ్వు నిద్రపోతున్నావు అనుకోవచ్చు నేను, కానీ లేపచ్చు, కానీ నువ్వేంటి దొంగ నిద్రపోతున్నావు కదా. ఆ ఇంద్రియాలని శత్రువులు ఏం చేస్తున్నాయి, నన్ను బయటకు లాక్కొచ్చేస్తున్నాయి, బయటికి లాక్కొచ్చి నీకు దూరం చేస్తున్నాయి. నీకు దూరం చేయటం వల్ల ఏమవుతున్నాయి, మరి మళ్ళీ నాకు ఈ జీవులకి ఇప్పుడు ఈ జీవుడికి పరివర్తన వస్తుందో రాదో తెలీదు, కానీ జీవుడు ప్రారంభం ఖర్చు అవ్వాలి కదా, ఈ ప్రారంభం ఖర్చు అయినాక అప్పుడు నిద్రలేస్తాడండి ఆయన, ప్రారంభం ఖర్చు పెట్టించేస్తాడండి మనతో, ఆ ఖర్చు పెట్టించేసేసి అప్పుడు కాపాడటానికి సిద్ధం అవుతాడండి. ఎందుకంటే అప్పుడు నిద్రలేస్తాడండి ఆయన, ఎలా అప్పుడుదాకా నిద్ర నటిస్తాడండి ఆయన. అసలు ఆయన స్వభావం ఏంటి, చైతన్యంగా ఉండటం కదండి, అలాంటి ఆయన నిద్ర ఉంటుందా అండి, అదంతా నటన. ఎందుకు నటన, అందుకే నటన సూత్రధారి అంటారు ఆయన్ని. ఈ నటన ఎందుకండి, మానవుడు ఏదో ఒకటి తీసుకుని భూమి మీదకి వచ్చాడండి, వాడికి ఏమీ లేకుండా ఈ భూమి మీదకి రాలేదు కదండి. వాడికి మంచి చెడు ఏదో ఉంటాయి, వాడు చేసే స్వభావాలన్నీ కూడా వాడి పూర్వజన్మను అనుసరించి ఉంటాయి కదా, అవన్నీ అనుభవించాలి కదా. ఆయన అంటాడు భగవాన్ ఎందుకు అడుగుతున్నాడు మనని, భగవంతుని ఇలా అడగమని ఎటుకి నిద్ర, ఎందుకు నిద్రపోతున్నామయ్యా అని ఎప్పుడు అడగగలగమండి మనం భగవంతుణ్ణి, భగవంతుని ఎప్పుడు అడగగలను మన ఈ కాలిపోయినప్పుడండి, మన ప్రారంభం ఖర్చు అయిపోయినప్పుడు, అప్పుడు మనకు భగవంతుని మీద పూర్ణ విశ్వాసం వచ్చేసి అప్పుడు ఆయన్ని మనం శరణ పట్టుకుంటే, ఆయన కాళ్ళు పట్టుకుంటే అప్పుడు ఆయన నిద్రలోంచి బయటకు వస్తాడండి. అంతేగాని ఆయన నిద్ర ఎక్కడుందండి, ఆయన అంతా చైతన్యమూర్తి. అసలు అలాంటి వాడికి నీకు నిద్ర ఉందా, ఇది నీకు శోభనివ్వదయ్యా అంటున్నాడు రామన్ స్వామి. అంటే ఇక్కడ అంతా జీవుల ప్రారంభాన్ని బట్టే జరుగుతుందండి, ఈయన భగవంతుడు చేసింది ఏమీ కాదు, ఎవరు చేసుకున్నది వారు అనుభవించవలసినదే. ఇది ఇది సిద్ధాంతం, ఇది భగవంతుడి యొక్క ఏమంటారు ఆయనది, ఆయన చట్టం, భగవంతుడి చట్టం. ఆ చట్టాన్ని మరి ఆయన ఎలా ఉల్లంఘిస్తాడండి, ఆయన పెట్టిన చట్టాన్ని ఆయన ఉల్లంఘించకూడదు కదా. అందుకే అంటున్నాడు అన్నమాట, పంచేంద్రియ కలులు మధులోన దూరుచు మదిని నీవుండవో అరుణాచల. అయ్యా అసలు ఈ పంచేంద్రియాలనే దొంగలు, అసలు నేను హృదయంలోంచి అసలు నా హృదయంలో ఎవరున్నారు, నువ్వు ఉన్నావు కదా నా హృదయంలో, నువ్వు ఉన్నావు మదిలో, నువ్వు లేవా అందరి హృదయంలో అంతర్యామిగా ఉన్నా అని కృష్ణ పరమాత్మ చెప్పింది అబద్ధమా, కాదు కదా, నువ్వు నా హృదయంలో ఉన్నావు కదా. మరి నా హృదయంలో ఉన్నప్పుడు నువ్వు మరి ఈ పంచ ఇంద్రియాలన్నీ నన్ను దొంగలు ఈ హృదయంలో జరపడుతున్నాయి కదయ్యా, అక్కడ ఉన్నావు కదా, మరి మరి యజమాని ఉంటే దొంగలు రావటానికి భయమే కదండి, సాహసం చేస్తాయా. యజమాని అక్కడ ఉన్నాడు ఇంట్లో మెలుకుని ఉన్నాడు, మరి దొంగ రాగలడా, మరి సాహసం చేస్తాడా, మరి ఈ మనసు అసలు ఎవరి వస్తువయ్యా, ఇది నీ వస్తువు కదా, మరి ఈ మనసు అనేది నీ వస్తువుని ఇంద్రియాలు లాక్కెళ్ళిపోతావంటే దొంగలు, నువ్వేంటివయ్యా అలా చూస్తున్నావు. ఇక్కడ నాన్నగారు అంటారు ఇది ఏంటండి భగవాన్ ఇలా అంటారు, జేబులో డబ్బు నాదేనండి, జేబు నాదేనండి, అంటే మనసు నాదేనండి, ఇంద్రియాలు నాయేనండి, నా మనసు నా ఇంద్రియాలు లాక్కెళ్ళిపోతున్న దొంగలు అంటాడు ఏంటండి, నా నాయే కదా, నా జేబు డబ్బులు నేను తీసుకునే దొంగనవుతానా, కాదు కదా. ఎందుకంటున్నాడండి ఇక్కడ అంటే ఇవి నీ మనసు అనేది నీది, ఇంద్రియాలు ఎన్ని ప్రకోపాలు, ఈ ఇంద్రియాలని దొంగలు అంటున్నంటే ఇవి ఇవి నావే, మనసు నాదే అంటున్నావు, ఇది నాదే అంటున్నావు, మరి జేబులో డబ్బు నేనే తీసుకుంటున్నా కదా, మన దొంగ అంటావు ఏంటంటున్నారు భగవాన్ అండి. అంటే నా మనసు నా ఇంద్రియాలు లేకపోతున్నాయి, ఈ దొంగలు నా మదిలో ప్రవేశిస్తే ఏమవుతుందండి, అక్కడున్న పరమేశ్వరుడు తప్పుకుంటాడండి, ఆయన మన హృదయంలో పరమాత్మ ఉన్నాడండి. ఎప్పుడైతే ఈ ఇంద్రియాలను దొంగలు చొరబడతాయో భగవంతుడికి స్థానం ఎక్కడ ఉంటుందండి, నువ్వు బయటికి వెళ్ళిపోతావు. ఈ మనం ఏమనుకుంటామండి, ఇంద్రియాలు కాలిపోతాయి శ్మశానంలో అనుకుంటున్నాము, కానీ నాన్నగారు ఏమంటున్నారంటేనండి ఇవన్నీ మీకు శ్మశానంలో కాలవు, ఒక్క జ్ఞానాగ్నిలో మాత్రమే కాలిపోతాయి అంటున్నారండి. ఈ అంటే ఈ అసలు ఈ అజాగ్రత్తగా ఉంటే మనం ఏంటి, ఇప్పుడు నా ఇంద్రియాలు దొంగలు ఉన్నాయి, ఈ ఇంద్రియాలు దొంగలు ఏం చేస్తున్నాయి, నా నేను ఎలాగో వాటిని కాపాడుకోలేకపోతున్నాను, నా ఇంట్లో దూరిపోతున్నాయి ఆ ఇంద్రియాలు, నా దొంగలు నాకు నన్ను అజాగ్రత్తగా ఉంటే ఏమర్పాటుగా ఉంటే ఒకసారి లాక్కెళ్ళిపోతున్నాయి, మరి నేను ఎలాగో అజాగ్రత్తగా ఉంటానయ్యా, కానీ నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండవయ్యా అంటున్నాడండి. ఏమంటున్నాడు చూడండి, నేనేదో ఒకసారి అరుణాచలం అనుకుంటాను, అరుణాచలం అనుకుంటాను, అప్పుడప్పుడు మర్చిపోతా ఉంటాను, నేను తుప్పాను, నేను ఒక్కోసారి భక్తిగా ఉంటాను, ఒక్కోసారి ఏం బయటకు వచ్చేస్తాను, నేను రోజుకో రకంగా ఉంటాను, కానీ నువ్వేం చేస్తావంటే, నువ్వు జాగ్రత్తగా ఉండవయ్యా బాబు, నువ్వు అజాగ్రత్తగా ఉండబాకు, నువ్వు జాగ్రత్తగా ఉండవయ్యా, నువ్వు అజాగ్రత్తగా ఉంటే ఇంద్రియాలు నా కొంప ముంచేస్తాయి, అంటే నిన్ను కూడా మోసం చేసే లక్షణాలు ఇంద్రియాలకు ఉన్నాయ్యా అన్నాడంటే ఏంటండి ఇక్కడ అంటే పరమాత్మని అడుగుతున్నాడండి భక్తుడు. ఇప్పుడు ఇంద్రియాలు నేను కంట్రోల్ చేసుకోలేను, ఈ ఇంద్రియాలు నన్ను బయటికి లాక్కుపోతున్నాయి అంటే కృష్ణ పరమాత్మ అర్జునుడిని అడుగుతాడండి, అర్జునుడు అడుగుతాడు కృష్ణ పరమాత్మని, మనిషికి ఇష్టం లేకపోయినా పాపం ఎందుకు చేస్తున్నాడు బావా అని అడుగుతాడు. అంటే వాళ్ళ యొక్క ప్రారంభాలను అనుసరించి అలా జరుగుతూ ఉంటాయి. వాటిని అవి అంటే ప్రారంభం ఇది చిన్న బాణం కాబట్టి అది జరగవలసింది, జరిగే తీరుతుంది భగవాన్ అన్నట్టు. అలాగా ఈ దొంగలు లేకపోతే కానీ ఈ అమర నువ్వే నేనేమిటండి వేడుకుంటున్నాడండి భక్తుడు భగవంతుని వేడుకుంటున్నాడు ఏమని, అయ్యా నేనేమన్నా అజాగ్రత్తగా ఉంటానేమో, కరెక్టే నా మనసు చంచలమైంది నేను అజాగ్రత్తగా ఉంటాను, నువ్వు జాగ్రత్తగా ఉండి నన్ను పంచేంద్రియాలను లాక్కపోకుండా నా లోపల దూరకుండా నువ్వు చూడవయ్యా, అవి దూరితే నా కొంప ముంచేస్తాయ్యా, నువ్వే నన్ను కాపాడవయ్యా అని చెప్పి భగవంతుని వేడుకోవాలండి భక్తుడు. మరి గీతలో పరమాత్మ ఏం చూస్తాడంటేనండి, మనసు అనేది అంటండి భగవంతుడు సొత్తు అంటండి, ఇంద్రియాల సొత్తు కాదు, మనసు భగవంతుడిదండి, ఇంద్రియాలది కాదండి. అంటే అందుకే అప్పుడు ఇందాక నా జేబు నాదే నా డబ్బులు నావే నేను తీసుకుంటే దొంగని ఏంటి అని భగవంతుడు నాన్నగారు చెప్తూ నాన్నగారు అర్థం చెప్తున్నారండి. ఏమంటున్నారు, మనసు భగవంతుడి సొత్తు కానీ ఇంద్రియాల సొత్తు కాదు, అందుకే ఇంద్రియాలు దొంగలు అన్నారంటండి. ఎందుకంటే దేవుడి యొక్క సొత్తు ఇది, భగవంతుడి సొత్తు మనసు. ఈ మనసుని ఇంద్రియాలు అనే దొంగలు ఏం చేస్తున్నాయి, బయటికి లెక్కెళ్ళిపోతున్నాయి. కానీ జీవుడికి పుట్టిల్లు ఏంటి, ఆత్మ. వాటికి జీవుడికి పుట్టిల్లు ఆత్మ అండి, ఇంద్రియాలు కాదు. కాబట్టి ఏం చేయడంటే జీవుడు జీవుడు ఎప్పుడు ఈశ్వర స్వరూపమేనండి, ఇంద్రియాలు వాడు కాదండి, వాడు అది భగవంతుడి సొత్తు అండి. నాన్నగారు ఎప్పుడేమన్నా వారు అంటే ఆయన సొత్తు ఆయనకి ఇచ్చేస్తే మనం బాగుపడిపోతామమ్మా అనేవారు. అలాగే ఈ దేవుడి సొత్తు అయిన మనసుని అంటండి ఇంద్రియాలు లాక్కుని పోతున్నాయి. మరి ఏం చేయాలప్పుడు నువ్వు నువ్వు నిద్ర నువ్వేం చేస్తావు, నీ సొత్తు నువ్వే కాపాడుకుంటున్నాడండి భగవంతుడికి చెప్పేస్తాడండి భక్తులు కూడా. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, అయ్యా ఇంద్రియాలు లాక్కెళ్ళిపోతున్నాయి నా మనసుని, కానీ మనసు ఏమో నీ సొత్తు కదా, మరి నువ్వు కాపాడుకోకపోతే ఎవరు కాపాడుకుంటారయ్యా. అంటే ఎవరైతే తన మనసుని ఈశ్వర చింతనలో ఉంచుతానండి అప్పుడు ఆ ఇంద్రియాలు మనం ఏం చేస్తాయండి, అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆయన చెప్తే ఆయన కాపాడుకుంటాడండి. మనసుని ఎప్పుడు ఆయనకి అప్పచెప్పేసి ఆయన చింతనలో ఉన్నాడనుకోండి ఈ ఇంద్రియాలు మనం ఏం చేస్తాయండి, అవి ఏం చేయలేవు. అప్పుడు ఆయన చెప్తే ఆయన కాపాడుకుంటున్నప్పుడు యజమాని జాగ్రత్తగా కాపాడుకుంటే ఎవడు కొట్టేయగలడండి దాని డబ్బుని ఆ చేతిలోంచి. అలాగే నువ్వు ఎప్పుడు ఈశ్వరుడి చింతనలో ఉండవయ్యా, ఈశ్వరుని హృదయంలో ఉంచుకో, హృదయంలో ఉంచుకుంటే అప్పుడు ఈశ్వరుడు నిన్ను బయటికి నీ మనసుని ఇంద్రియాలు బయటికి లాక్కెళ్లకుండా చూస్తాయి, నీకు నీచ జన్మలు రాకుండా నిన్ను కాపాడతాడయ్యా అని చెప్తున్నారండి. ఒకడవవు నిన్ను మాయమనరించి వచ్చు వారెవరు, ఇది నీ జాల మరుణాచల. అయ్యా ఎవరయ్యా, నువ్వు అక్కడ ఉన్నది నువ్వు ఒక్కడివే, ఒక్కడని నువ్వు ఉన్నది ఒక్కడివే, నేనుంటావు నేననేది అబద్ధం కదా, నువ్వు సర్వవ్యాపకుడివి ఏకాత్మ స్వరూపుడివి. మరి అటువంటి నిన్ను కళ్ళు కప్పి నీ కళ్ళు కప్పి నా లోపలికి రాగల సమర్థులు ఎవరున్నారయ్యా, ఇదంతా నీ మాయ తప్పించి నువ్వు చేసే మాయ కదా, జాలే కదా, నీ మాయ జాలే కదా. ఎందుకు అంతే కదండి, ఎవరు వెళ్తారండి, ఎవరు వస్తారండి మన ఇంట్లో. మన ఇప్పుడు ఆయన చేయకపోతే ఆయన హృదయంలో ఉన్న అంతర్యామగా ఉన్నవాడు ఆయనే కదండి, ఆయన తెలియకుండానే అసలు ఏమైనా జరుగుతాయా, నీకు తెలియకుండానే అసలు నా ఇంద్రియాలు నా రాగదేశాలు నన్ను ఇబ్బంది పెడతాయా, అంతర్యామిగా ఉండి ఏం చేస్తున్నావు నువ్వు, మా దేహ పదార్థాన్ని బట్టి ఆడిస్తున్నావు మమ్మల్ని, అసలు నీ ఆజ్ఞ లేకుండా ఏ కార్యమైనా జరుగుతుందా. మరి అలాంటి వాడి నువ్వు హృదయంలో ఉంటే అప్పుడు అలాంటి నిన్ను మాయ చేసే గల శక్తి ఎవరికి ఉందయ్యా, ఒకడవో నిన్ను మాయమరణించవచ్చు వారు ఎవరు, ఇది నీ జాలం మరి నాచల, ఇది నీ జాలమయ్యా బాబు, ఎవరు వస్తారయ్యా. అంటే నువ్వు నీ యొక్క మాయాజాలం మమ్మల్ని పెట్టేసి ప్రారంభం అనుభవించేటట్టు చేస్తున్నావు, ఇదంతా నీ మాయ, ఇది నీ జాల, ఇది నీ లేలేనయ్యా అంటున్నాడండి. మరి నీ ఇంద్రజాలను నీ మాయాజాలం నుండి తప్పుకునే శక్తి జీవుడుకుందయ్యా, ఏమండి జీవుడుకుందా. అందుకే మేము ఏం చేస్తున్నాం, మేమేంటి మేము ఎప్పుడు దొందాల్లో పడి కొట్టుకుంటున్నాం, ఇదంతా నీ క్రియేషనే, ఇదేంటి అనుకుంటున్నావు, ఇదేంటన్నా బయట నుంచి వచ్చిందా, ఇది నీ క్రియేషన్ కాదా, ఇది నీ క్రియేషనే, నీ క్రియేషన్ నుంచి మేము ద్వందాల్లో పడి కొట్టుకుంటున్నాం, మా రాగదేశాలు మేము కొట్టుకుంటున్నాం, మా అరిషడ్వారాలు మేము పడిపోతున్నాం. కానీ దేవుడు ఈ జీవుడు బయటపడాలంటే ఏం చేయాలయ్యా, నీ పాదాలను సరి నాగ చెయ్యాలి కదయ్యా, అప్పుడు నువ్వు అప్పుడప్పుడు ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు ఆ మాయకు నువ్వు ఆజ్ఞనిచ్చేస్తావు, ఓ పలానాలు నన్ను తెలుసుకోవాలనుకుంటున్నాడు వాడికి కాస్త మార్గాన్ని ఇవ్వు, అడి దారిని ఇవ్వు అన్న పాదాల శరణాగతి అంటున్నాడు, వాడికి కాస్త దారి ఇవ్వు అని అది నీ జాయ మాయ మాయ నుంచి నువ్వు మమ్మల్ని పక్కకి తీసుకొచ్చేస్తావు. ఇదంతా ఏంటి, ఇది నీకు తెలియకుండా జరగట్లే, ఇదంతా నీ మాయే. కానీ ఈ మాయ నుంచి మేము బయటపడాలంటే ఏం చేయాలి, నిన్ను శరణాగతి పొందాలి. దాన్ని చేపలు పట్టేవాడు అలసిస్తాడండి, ఆ దూరంగా ఉన్న చేపలన్నీ చేప దానిలోకి వెళ్ళిపోతాయండి. కొన్ని చేపలు తెలియక వాడి కాడి దగ్గరికి వెళ్ళిపోతాయండి, ఆ కాడి దగ్గరికి వెళ్ళిన చేపలు మాత్రం జీవించేస్తాయండి, అంటే రక్షింపబడతాయండి. అలాగే నీ జాల ఇదంతా నీ మాయ నీ జాలేను, కానీ ఇందులోంచి తప్పుకోగలిగే శక్తి ఎవరికి ఉందయ్యా, ఇది నీవే నువ్వే చెయ్యాలి. నీ కాలం నిన్ను శరణాగతి నీ శరణాగతి అవుతున్నా నువ్వే చూసుకో, నన్ను ఈ మాయాజాల నుంచి నువ్వే తప్పించు. ఏమండి మనకి భాగవతంలో గజేంద్ర మోక్షంలో ఉంది, లా ఒక్కంతయ్య లేదు ధైర్యము విలవలంబయ్యే అని చెప్పి అది చెప్పొస్తాడు. ఏంటండి గజేంద్రుడు అంటే ఎవరండి, ఇది మన ఉపది మననే ఉద్దేశించి రాసిందేనండి, అది మానవుడి అహంకారం అండి. ఆ గజేంద్రుడు ఏంటండి అహంకారంతో విరవీగుతున్నాడంటే మానవుడు మననే మన అహంకారం మన జీవులమే మన జీవ అహంకారంతో మనం విరవీగుతున్నామండి. మనం ఆహా ఓహో అనుకుంటున్నామండి, సుఖాల్లో పడి కొట్టుకుంటున్నామండి, బాహ్యమైన సుఖాల్లో పడి బాహ్యమైన విషయాల్లో పడి కొట్టుకుపోతున్నామండి. కొట్టుకుపోతుంటే మరి ఈ జీవుడు పాడైపోకుండా ఉండాలంటే వీడికి ఏదో ఒక చూపించాలండి, ఒక మొట్టికాయ వేయాలండి ఈశ్వరుడు. అప్పుడు ఈ మాయ ఆయన మొసలిని సృష్టించాడండి. ఈ మొసలు ఏం చేస్తుందండి వీడిని అంటే కష్టాల్లో పడేస్తుంది, అంటే మానవుడిని కొన్ని కష్టాల్లో పెడతాడండి పరమాత్మ. ఆ కష్టాలేనండి ఆ మాయ ఆ మొసలి, ఆ మొసలి కష్టాలు పెడతా ఉంటుందండి. ఆ కష్టం నుంచి ఒకసారి బయటకు వస్తాడండి, మళ్ళీ లాగేస్తండి, మళ్ళీ బయటకు వస్తాడండి, మళ్ళీ లాగేస్తూ ఉంటుందండి. అప్పుడు వీడి వల్ల వీడి శక్తి నశించిపోద్దండి. వీడి చుట్టుపక్కల వీడికి బోళ్ళంత స్నేహితులు, ఇప్పుడు దాకా నాకు ప్రపంచం బోళ్ళంత ఉంది, నా వాళ్ళు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, నాకు నా వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అని చెప్పి విర్రవీగిన వీడికి చివరికి పరమాత్మ నువ్వు తప్పించి ఇంకెవరు నాకు లేరయ్యా, ధైర్యం విలవలంబయ్యే ప్రాణంబులు తావులు తప్పే మూర్చ వచ్చే ఇవన్నీ వచ్చేసి నువ్వు కావవే వరదా కావే భద్రాత్మక అని చెప్పి భగవంతుని వేడుకుంటామండి మనం. అప్పుడండి మనం వేడుకుంటాం మనం ఇవన్నీ కష్టాల కొలిలో కాలిపోయినాక ఈ కష్టాలన్నీ అనుభవించేసేటప్పుడు ఈ కష్టాలను పడలేక అప్పుడు భగవంతుడు పరమాత్మ చెంతకు చేరతాడండి, ఆయన పాదాలని పట్టుకుంటాడండి. ఇవి లేకపోతే ఆడు వెళ్ళడని ఇవన్నీ కూడా క్రియేషన్ అండి, ఈశ్వర క్రియేషన్ అండి ఈ భగవంతుడు. అందుకే అండి ఆ గజేంద్ర మోక్షం కూడా మనల్ని ఉద్దేశించిందేనండి ఆ భాగవతాన్ని. లేకపోతే మనం భగవంతుని తెలుసుకోలేం కదండి, ఆయన మా ఆయన జాల అదంతా ఆయన కల్పన. ఏమండి దీనికి చిన్న చిన్న చివరిలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, గురువు యొక్క అనుగ్రహం గురించి. ఇప్పటి వరకు 12 ద్విపదులు చెప్పుకున్నామండి మనం. ఈ 12 ద్విపదులు ఇప్పటికి ఈ వారానికి కంప్లీట్ చేద్దామండి, తర్వాత ఇంకో కొన్ని చెప్పుకుందాం. కానీ చివరిలో మీకు చిన్న కంక్లూషన్ చెప్పాలనుకుంటున్నాను, అది చెప్తానండి. ఏంటంటే కంక్లూషన్ అంటే ఇదేం ఎండింగ్ కాదండి, ఇది జస్ట్ ఇది మనకి ఇది మనం కథల్లో చూస్తాం అసోసియేషన్ అంటామండి, సమాప్తం అనేది అవదండి. ఈ సశేషన్లో మాట చెప్తానండి. ఈశ్వరుడు యొక్క అనుగ్రహం గురువు యొక్క అనుగ్రహం ఉంటే మనకి వచ్చే కష్టాన్ని గజేంద్రుడిని కాపాడినట్టు మనం ఎలా కాపాడతాడో గురువు అనే దానికి చిన్న నిదర్శనం ఒక్క చెప్తానండి. అది నా లైఫ్లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరిగింది, మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి. ఏంటంటే నాకు ఒక 4 ఇయర్స్ నుంచి కొంచెం పొట్టలో ప్రాబ్లం వస్తుంది, ఏదో తేడా ఉంది, ఫుడ్ సరిగ్గా తినట్లేదు, నేను పట్టించుకోవట్లేదు, మా పిల్లలు అడుగుతున్నారు జరిగిపోతుంది, ఈ మధ్య కరోనా వచ్చింది, ఇంకా డాక్టర్ టెస్ట్లు అన్నారు, నేను వెళ్ళలేదు, అలా ఆగిపోయామండి. మా పిల్లలేమో మొన్న ఇప్పుడు అమెరికా ప్రయాణం పెట్టారు, అన్ని టెస్టులు చేయించుకోవాల్సిందేనమ్మా అని పట్టుబట్టారు. సరే ఇక్కడ ఏదో కొన్ని టెస్టులు చేయించుకుంటే ఇక్కడ ఏమీ లేదన్నారు, గ్యాస్ట్రోఎంటెరిటిస్కి వెళ్ళమన్నారు. నేను వెళ్ళాలా వద్దా అవసరమా అని అనుకుంటున్నానండి. ఇలా పడుకుని ఏదో నాన్నగారు ప్రవచనం పెట్టుకున్నానండి, పక్కన పెట్టు పడుకున్నానండి. నాన్నగారు చెప్తున్నారండి ఒక అమ్మగారికి కడుపులు నొప్పి వచ్చిందమ్మ, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆ డాక్టరు టెస్టులు చేసి మీకు ఏమీ లేదు వెళ్ళిపోండి అన్నారు. ఆ అమ్మగారు కొంచెం గట్టికారమ్మ అడుగుతున్నారు, ఏమీ లేకపోతే నాకు కడుపు నొప్పి ఎందుకు వస్తుంది, నా రోగం మీకు అర్థం కాలేదని చెప్పండి, అంతేకాని నాకేమీ లేదని మీరు చెప్పొద్దు అన్నారంట. అని ఈ మాట చెప్తే నాన్నగారు ఇంకో మాట చెప్పారు, ఒకసారి నా కన్ను మంట పెడుతుందమ్మా. నేను కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, కళ్ళు మంట పెడుతుంది ఒకసారి చూడండి డాక్టర్ గారు అంటే ఆయన మూడు సార్లు పరీక్ష చేసి ఏమీ లేదు నాన్నగారు వెళ్ళిపోండి అంటున్నాడు. నేనన్నాను ఏమీ లేకపోతే నా కన్ను ఎందుకు మంట పెడుతుంది ఇంకోసారి చూడండి అని అడిగానమ్మా. ఆయన చూశారు, లోపల టార్చ్ లైట్ వేసి అంతా వెతికితే లోపల ఎక్కడో చిన్న ఎర్ర చీమ చచ్చిపోయి ఉందమ్మా, మత్తు పెట్టి కన్నుకు మత్తు పెట్టి ఆ చీమను తీసేశారమ్మా. కారణం లేకుండా ఏమీ జరగదమ్మా, కారణం లేకుండా కడుపు నొప్పి రాదమ్మా, లోపల ఏదో ఫారన్ మ్యాటర్ ఉంటేనే నీ కడుపులో నొప్పి వస్తుంది, దానికి ఫర్దర్ డయాగ్నోసిస్ అవసరం అమ్మా అని చెప్తూ ఆ ప్రవచనంలో చెప్తున్నారండి. ఒక పక్క మా పిల్లలు టెస్టులకు వెళ్ళమంటున్నారు, నాన్నగారు ఈ మాటలు చెప్తున్నారు. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి అని తలంపు తెప్పి నాన్నగారు పంపించారండి నన్ను. ఏ హాస్పిటల్కి వెళ్ళాలి వాళ్ళు మా పిల్లల సెలక్షన్ వాళ్ళకే వదిలేశారు. ఏజీ హాస్పిటల్కి వెళ్ళమన్నారు, హైదరాబాద్ వెళ్ళాను, అక్కడ టెస్టులు చేయించుకున్నాను, ప్రాబ్లం ఏదో ఉంది అది చెప్పారు, అదేదో బయాప్సీ కానీ పంపిస్తున్నాం అన్నారు. అయి పంపించారు. ఆ నెక్స్ట్ డే విజయవాడ వచ్చేసాం. వచ్చేస్తే ఆ టైంలోనే ఏదో కాలు స్లిప్ అయ్యి నా కాలు చిన్న ఫ్రాక్చర్ అయిందండి, ఫ్రాక్చర్ కట్టేశారండి. తర్వాత 5 రోజులకి ఈ లోపల మా వారు మా పిల్లలు నన్ను తినేశారండి. వెళ్ళమంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, ఇంత అంటే ప్రేమతోనే వేరే ఏం కాదు, వాళ్ళకున్న బంధంతో నువ్వు మీరు వెళ్ళలేదు చెప్పమని చెప్పి ఎప్పటి నుంచో చదువుతున్నావు, నువ్వు పట్టించుకోలేదు వినలేదు అన్నారు. నేనేమన్నానంటే అది ఎప్పుడు ఏది జరగాలో అప్పుడే జరుగుతుంది, నాకు ఇప్పుడు వెళ్ళవలసింది, ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన టైం వచ్చింది, ఇప్పుడు వెళ్ళాను. నాన్నగారు కూడా చెప్తున్నారు ఈ మధ్య ఏంటంటే నేను ప్రవచనం చెప్పారు అంటే ఇప్పుడు మేం చెప్తే వినలేదా, నాన్నగారు చెప్తే నేనే వెళ్ళావా అన్నారు. అంటే అది కూడా నేను ఇదొక్కటే కాదమ్మా, అదే కారణం మీరు చెప్తున్నారు పక్క నాన్నగారు చెప్తున్నారు, వెళ్ళటం అవసరం అనిపించి వెళ్ళాను అన్నా. ఏమండి ఆ రిపోర్ట్స్ వచ్చే వరకు మా వారు పిల్లలు విపరీతమైన టెన్షన్ పడ్డారండి, నాకు టెన్షన్ రాలేదండి. ఈ కాలు కట్టేసుకుంటాకి వెళ్ళానండి. ఆ డాక్టర్ అన్నాడు ఈ రిపోర్ట్స్ చూసి ఇది అంటే ఒకవేళ క్యాన్సర్ వస్తుంది ఉంది ఏమో అని కంగారు, అది పాజిటివ్ అయితే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని మా వారిని కంగారు పెట్టేశాడండి ఆ డాక్టర్. ఆయన మా ఫ్యామిలీ డాక్టర్, బాగా తెలిసిన ఆయన. నేను అన్నాను ఏమవుతుందండి పాజిటివ్ అయితే ఏంటి, ఒకవేళ అదైతే ఏంటి ఇదైతే ఏంటి ఏమవుతుందండి, ఒక శరీరం వచ్చినాక ఏదో ఒక రోగంతో ఈ దేహం నిందలేందే బొందిపోదంటారు, ఏదో ఒక నిందతో వెళ్ళిపోద్దేమో, ఓకే ఇట్స్ ఓకే వెళ్ళిపోతే వెళ్ళిపోతుంది, ఉందా ఏమీ లేదా ఓన్లీ చిన్న సింపుల్ సర్జరీతో అయిపోతుంది అని చెప్పాడు, చిన్నదాంతో అయిపోతుందని. ఇంక దాని నుంచి భయపడాల్సిన పనే ఉందండి, దీని గురించి ఇంత ఆలోచన ఎందుకండి, అసలు ఎందుకు ఇంత టెన్షన్ పడటం అవసరం ఏంటండి అన్నాను. ఆ డాక్టర్ ఏమో నవ్వుతాడు, చూస్తే పొల్లలు చూస్తే కాళ్ళు చేతులు చూస్తే సన్నగబడిపోయినాయి, వెయిట్ తగ్గిపోయారు, 50 కేజీల వెయిట్ తగ్గిపోయారు, మీరేం ఇట్లా మాట్లాడతారు అని చెప్పి ఆయన తిట్లు అనమాట. నాకు నవ్వు వస్తుంది, ఏం లేదు ఏంటంటే ఏమి లేదు జరగవలసింది జరిగితీరుతుంది, ఏంటి ఏంటి కంగారు ఏంటి ఏముంది అని అనుకున్నానండి. ఆ టెస్ట్ వచ్చినాయి వచ్చేసినాయి అన్ని పాజిటివ్, వాళ్ళకి బాగానే పాపం ఏమీ లేదని చెప్పారు, వెళ్ళానండి హైదరాబాద్ వెళ్ళానండి, ఆ ట్రీట్మెంట్ కూడా చేయించేసుకొచ్చేసానండి అయిపోయింది. అసలు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చెప్పాల్సిన అవసరం కూడా కాదు, గురువు యొక్క అనుగ్రహం ఉంటే అసలు నాకు అది అనిపించిందండి, అసలు ఆయన మనకి గైడెన్స్ హృదయంలోంచి గైడెన్స్ ఎలా ఇస్తారు అనే దానికి మీకు చెప్తున్నానండి. ప్రతి సమస్యకి ప్రతి దానికి ఆయన సమాధానం అండి, మనకొచ్చే ప్రతి సమస్యలో నాన్నగారు సమాధానం ఇస్తున్నారండి. ఆరోగ్యపరంగా కాదండి, మనకు ఆధ్యాత్మికపరంగా ఏదైనా సరే నీకు ఏదొచ్చినా నేను అంటే నేను అనుకున్నాను ఒకటే అన్నాను ఇంకా, ఒకవేళ నిజంగా అదే అయితే స్వామి నాన్నగారితో అదే అనుకున్నాను, అయినా కూడా నాన్నగారు ఈ సత్య జ్ఞానము లేని ఈ జన్మ ఫలం ఏమో ఒప్పగా రావేల అరుణాచల అన్నట్టు అది లేకుండా వెళ్ళిపోతానని ఒక చింత ఒకటి ఉంది తండ్రి, అది కూడా నువ్వే చూసుకో, నాకు సంబంధం లేదు ఎందుకంటే అది నా చేతిలో లేదు, నా ప్రయత్నం నేను చేస్తున్నాను నేను నువ్వు చెప్పినట్టే జీవించాలనే ప్రయత్నం చేస్తున్నాను. అందులో సఫలం అయ్యానో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు ఉన్నావు అనే ధైర్యం నాకుంది. అని నాకు ఆ ధైర్యం ఆ సపోర్టు నాకుంది. అందుకే నాకేంటి ఏంటి, ఏం జరుగుద్ది, జరగవలసింది జరిగితే తీరుతుంది, అంతకన్నా ఏమవుతుంది అనే స్ట్రాంగ్నెస్ ఎక్కడి నుంచి వచ్చిందండి మనకి? ఏమీ తెలియని మనకి ఒక సబ్జెక్ట్ తెలియదు, ఒక శాస్త్రం తెలియదు, ఒక మాండ్యక పరిషత్ తెలియదు, ఒక కఠోపనిషత్తు తెలియదు, ఒక వేదాలు తెలియవు, ఒక శాస్త్రాలు తెలియవు మనకి. కానీ మనకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? నాన్నగారి మాటల వల్లండి, నాన్నగారు చూపించిన ప్రేమ వల్లండి. నాన్నగారు అలా చూపించి అలా జీవించేటట్టు మనం చేశారండి. నిజంగా ఆయనకి మనం కృతజ్ఞత చెప్పుకోవడం అంటే ఒక్కటేనండి, మనందరం కూడా సంఘటితంగా నాన్నగారు చెప్పిన మాటని. ఆయన ఏం చెప్పారు, ఏది అశాశ్వతమో ఏది శాశ్వతమో చెప్పారు మనకి జీవితంలో. ఆ శాశ్వతమైన శాంతి, ఆ శాశ్వతమైన సుఖం, శాశ్వతమైన ఆనందం నీ హృదయంలోనే ఉంది. నీ అంతర్ముఖం చెయ్యి, నీ అంతరానికి వెళ్ళు, అంతర్ముఖం చూసుకో, అంతర్వీక్షణం చెయ్యి. అందరూ గజీతగాళ్ళే, గజం కూడా కదలలేకపోతున్నారని నాన్నగారు అంటుంటే ఇది నిజమే. మనం లోపలికి వెళ్ళగలిగితే లోపలంతా మనం మనకున్నదంతా శాంతి, మనకున్నంత సుఖమే. బయట ఏముంది? ధనంలో ఉందా, కీర్తిలో ఉందా, కాంక్షలో ఉందా, కీర్తికాంక్షలో ఉందా, సంపదలో ఉందా, కార్లలో ఉందా, బంగ్లాల్లో ఉందా? ఇందులోనూ లేదు కదా. హృదయంలో ఉందంటున్నారు కదా, దీనికి ఎక్కువ కష్టం కూడా పడవసరం లేదు కదా. హృదయంలోకి వెళ్ళమంటున్నారు నాన్నగారు, హృదయంలో చూసుకున్నామండి అందరం. ఇంతకన్నా ఆనందం మనకి ఏంటండి, ఇంతకన్నా శాంతి మనకి ఎవరు ఇవ్వగలరండి? చివరిగా నాన్నగారు చాలీసా పాడి ముగిద్దాం అనుకున్నానండి ఇవాళ. అమ్మ ఉషా సరేనా?
అలాగే ఆంటీ, అలాగే తప్పకుండా.
చిన్నూరు వాస నాన్న శివా, జగతికి మూలం నీవే శివా, అరుణాచల రమణవతారం నీలో సృష్టి వ్యవహారం. త్రిమూర్తి రూపా శ్రీ నాన్న, కరుణించి కాపాడోయే, దర్శనమీయగరా వైశా, ముక్తికి మార్గం చూపుమయా. ధవళ వస్త్రములు ధరించి భక్తులనెల్లా ప్రేమించి, రమణ సన్నిధి నీడలో సద్గురు నాన్న రూపంలో. కలియుగమందున వెలసితివి, ప్రేమ కరుణ పంచితివి, జిన్నూరు గ్రామం నివాసం, భక్తుల మదిలో నీ రూపం. కలలో రమణుని కలుసుకొని, రమణ తత్వమును తెలుసుకొని, అరుణాచలము వెళ్ళితివి, రమణ వ్యాప్తిని చేసితివి. వెలిగించావు జ్యోతులను మాందరి హృదయములందు, అచ్చెరు వందెను చిన్నూరు నీ జ్ఞాన బోధలు గాంచి. భక్తులు చేసెను నీ సేవా, ప్రతిఫలమిచ్చావో నాన్న, చీకటి లోకం తొలగించి శాంతిలోకము పంపితివి. మానవులందరినీ ప్రేమించి, నీ ప్రేమతో వారిని కదిలించి, జీవులపైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం. నీ ద్వారంలో నిలిచి తిని, నిన్నే నిత్యం కొలిచి తిని, అభయముని ప్రోగుమయా, ఓ నాన్నే సాదయామయా. ధన్యము చిన్నూరు గ్రామం, నీలో నిలిచెను శ్రీ నాన్న, నీ కరుణామయ చూపులకు నశించిపోవును పాపములు. కోరికలే దుఃఖ కారణమని, దుఃఖ నివారణకు మార్గముందని సిద్ధాతుడు బుద్ధుడైన వహనాన్ని విశదపరచిన జ్ఞానమూర్తివి. కైలాసంలో ఉన్న శివుడే నీ హృదయంలో కొలు ఉన్నాడని కామక్రోధములు వదలమని శాంతి తత్వమును బోధించితివి. జ్ఞాన నేత్రాలతో మము గాంచితివి. భక్తులను నీవు బ్రోచితివి. అజ్ఞానమును అంతము చేసి కాపాడితివి చనులందరినీ. క్రీగంటి చూపుతో కన్నీళ్లను కరిగించి కరుణామయుడిగా వెలిగితివి. కూపస్థమండూకాలను సైతం సాగర తీరం చేర్చితివి. కరుణా సింధు కరుణించు మాపై కరుణా కురిపించు. సర్వము నీకే అర్పితము పెంచుము భక్తి భావమును. కొందరికేమో రామునిగా మరికొందరికేమో కృష్ణునిగా రమణుడై మా అందరికీ దర్శనమిచ్చిన శ్రీనాన్న. భక్తుల పాలిట పెన్నిదిగా రాజాయంబకు తనయుడిగా విద్యార్థులకు వృద్ధులకు అండా దండా నీవుగా. అరుణాచలని ఆశీసులను జనులందరికీ పంచితివి. ఆత్మబంధువై మా అందరికీ ప్రేమను పంచిన శ్రీనాన్న. రేయీ పవలు నిత్యానం నిత్యం నీ ప్రవచన పఠనం. భక్తితో చెయ్యండి ధ్యానం లభించును ముక్తికి మార్గం. సద్గురుని ప్రవచనాలు నానామ కవి వేదాలు శరణని వచ్చిన భక్తులను కాపాడి నీవు ప్రోచితివి. అందరిలోన నీ రూపం నీ కరుణ అతిశక్తిమయం. ఓ నాన్న మేము మూఢులము వసగుమయా జ్ఞానమును. భక్తికి నీవే నయమూలం నాన్న మేము సేవకులం. నాన్న నామము తలచెదము నిత్యం నాన్నను కొలుచెదము. భక్తి భావన తెలుసుకొని నాన్నను మదిలో నిలుపుకొని చిత్తంతో శ్రీనాన్న ధ్యానం చెయ్యండి ప్రతినిత్యం. నాన్న చెప్పిన ప్రవచనాలు నివారించును బాధలను. సమాధి నుండి శ్రీనాన్న భక్తులను కాపాడేను. మన ప్రశ్నలకు జవాబులు తెలుపును నాన్న బోధనలు. వినండి లేక చదవండి శ్రీనాన్న సత్యం చూడండి. సత్సంగమమును చేయండి శ్రీనాన్న అనుగ్రహం పొందండి. భేద భావనను మానండి శ్రీనాన్నే మన సద్గురువండి. వందనమయ్యా రమణేశ ఆపద్ బాంధవ నాన్నేశ. మా పాపములు కడతేచు మా మది కోరిక నెరవేర్చు. అరుణామూర్తి ఓ నాన్న కరుణతో మము దయ చూడయ్యా. మా మనసే నీ మందిరము, మా హృదయమే నీకు నైవేద్యం. జిన్నోరు వాస నాన్న శివ, జగతికి మూలం నీవే శివ. అరుణాచల రమణవతారం, నీదు సృష్టి వ్యవహారం. సమస్త సద్గురు శ్రీ నాన్న గురుదేవులకు ఓం. శ్రీ నాన్న పరమాత్మని నమః. ఓం శ్రీ నాన్న పరమాత్మని నమః. ఓం శ్రీ నాన్న పరమాత్మని నమః. ఓం శాంతిః శాంతిః శాంతిః. థ్యాంక్ యూ ఆల్ అమ్మా.
థ్యాంక్ యూ ఆంటీ, వండర్ఫుల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆంటీ, వండర్ఫుల్ వండర్ఫుల్. థ్యాంక్ యూ.
ఎంతవరకు న్యాయం చేశానో నాకు తెలియదమ్మా. అంటే న్యాయం చేయగలిగే శక్తి నాకు లేదు. ఎంతవరకు ఇచ్చారో నాన్నగారు అంతవరకు నేను సేకరించుకోగలిగాను. అలా చేసుకుంటున్నాను.
అది కంప్లీట్ చేస్తారు అద్భుతంగా. ఓ యా, అది మీరు అన్నట్టు ఇట్ హ్యాపెన్ ఇన్ ఇట్స్ ఓన్ టైమ్. అద్భుతం అంటే సో బ్యూటిఫుల్ గ్రేస్ కదా, త్రూ ఆల్ ఆఫ్ అస్, వండర్ఫుల్. థ్యాంక్ యూ ఆంటీ. ఓం శ్రీ నారాయణ పరమాత్మనే నమః.
Thank you.